ಶ್ರೀಶೈಲೇಶ ದಯಾಪಾತ್ರಂ ಧೀಭಕ್ತಿಯಾದಿಗುಣಾರ್ನವಂ ಯತೀಂದ್ರ ಪ್ರಬಣಂ ವಂದೇ ರಮ್ಯಜಾಮಾತರಂ ಮುನಿಂ ಲಕ್ಷ್ಮೀನಾಥ ಸಮಾರಂಭಾಂ ನಾಥಯಾಮುನ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ಯೋ ನಿತ್ಯಮಚ್ಯುತ ಪದಾಂಬುಜಯುಗ್ಮರುಗ್ಮವ್ಯಾಮೋಹತಸ್ತದಿತರಾಣಿ ತೃಣಾಯ ಮೇನೆ ಅಸ್ಮದ್ಗುರೋರ್ಭಗವತೋಸ್ಯ ದಯೈಕ ಸಿಂಧೋಃ ರಾಮಾನುಜಸ್ಯ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಮಾತಾಪಿತಾ ಯುವತಯಸ್ತನಯಾ ವಿಭೂತಿಃ ಸರ್ವಂ ಯದೇವ ನಿಯಮೇನ ಮದನ್ವಯಾನಾಂ ಆದ್ಯಸ್ಯ ನಃ ಕುಲಪತೇರ್ವಕುಲಾಭಿರಾಮಂ ಶ್ರೀಮತ್ತದಂಘ್ರಿ ಯುಗಳಂ ಪ್ರಣಮಾಮಿ ಮೂರ್ಧ್ನಾನ್ ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿವಾಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲ ಯತೀಂದ್ರಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಿಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀರ್ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ವರಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ ಕನ್ಯಾಭರಣಿ ಸಂಜಾತಂ ವಾಧೂಲಕುಲಭೂಷಣಂ ಶ್ರೀರಂಗಾರ್ಯ ಗುರೋಃ ಪುತ್ರಂ ಷಡಗೋಪಮಹಂ ಭಜೇ ಅಸ್ಮತ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವತ್ ಬಂಧುಲಾರ, ಅಮ್ಮವಾರಿ ವೈಭವಾನ್ನಿ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಮಹಾಲಕ್ಷ್ಮಿ మనకు విష్ణు పురాణంలో ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాడు. ఎందుకు ఆ అవసరం వచ్చింది అంటే మనం ఆ విషయాన్ని అనుసంధానం చేసుకోవాలి అవసరం కూడా. నిన్న మనం కొద్దిగా ప్రారంభించి అక్కడి నుంచి విషయాంతరంలోకి వెళ్ళాం. దూర్వాస మహర్షి ఒకనొక సందర్భంలో అక్కడి నుంచి ఒక అప్సర మహానుభావురాలు చేతిలో ఒక పూలమాల పట్టుకొని ఎదురుగా వస్తూ ఉంది. బాగుంది పూలమాల, మంచి సువాసనతో ఉంది. దూర్వాసుడు చూసి, అమ్మాయి ఆ మాల ఇస్తావా అడిగారు. పెద్దలు కనబడితేనే మన చేతిలో ఉన్నది వారికి సమర్పించింది అన్నం పెట్టాలి, అది శాస్త్రం. వారు అడిగేదాకా ఊరుకోకూడదు. వారు మన చేతిలో ఉన్నదాన్ని చూచారు అంటే న్యాయంగా అది వారిదే, మనది కాదు. అలా చాలామంది మనకు లోకంలో కనపడుతుంటారు. అమ్మాయి కదా, అంత జ్ఞానం పరిపక్వం కాలేదు, అడిగేదాకా ఊరుకుంది. పెద్దవారు అడిగారు, అందులోనూ దూర్వాస మహర్షి, ఇవ్వకుంటే ఏం చేస్తాడో తెలుసు, ఎందుకు వచ్చిన బాధ, సమర్పించి నమస్కారం చేసింది. వర్ధతాం, ఆయనకి ఎందుకు మాల, మహర్షికి పుష్పమాల ఎందుకండి? మహర్షుడు ఏ పని అయినా తమ కోసం చెయ్యరు, మన కోసం చేస్తారు. లోకం ఉద్ధరించబడాలి, పాపాత్ముల పాపం తొలగాలి, అజ్ఞానుల అజ్ఞానం తొలగి వారికి జ్ఞానం కలగాలి, మొత్తం సాంసారికులు సంసారంలో ఉండేటువంటి జనులు వారి ఆపదలు వారి కష్టాలు వారి బాధలు తొలగాలి, వారు నిత్య జీవనంలో వ్యవహరించే విధానం మధ్య మధ్య అప్పుడప్పుడు భగవన్ నామాన్ని అమ్మ నామాన్ని స్మరించాలి, అలా స్మరించే వారిని కూడా స్మరించాలి. మనం కొంచెం చెప్పుకున్నాం, భగవంతుడి కంటే భగవంతుని భక్తులను స్మరించడం విశేషమైన ఫలము అని చెప్పుకున్నాం. దర్శనాత్, స్పర్శనాత్, ధ్యానాత్, వందనాత్, అర్చనాదపి స్మరణాదపి పూయంతే అంటాడు మనకు స్కాంద పురాణంలో, శంకరుడే చెప్పాడు పార్వతీ అమ్మకు. జాగ్రత్తగా విను దేవి, మహానుభావులను దర్శనాత్ చూస్తే చాలు, అవకాశం చిక్కితే స్పర్శనాత్ వారి పాదాలను స్పృశించి నమస్కారం చేయాలి, ఇంకా అవకాశం ఉంది వందనాత్ సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, ఇంకా అవకాశం ఉంది ఇంటికి పిలిచో ఉన్న చోటుకో వెళ్ళో వారికి పూజ పుష్పాలతో అర్చన చేయాలి. ఇవేవి చేత కావు, మనం వెళ్ళలేము, వారు రారు అన్నప్పుడు వారిని స్మరించుకో ఇంట్లో ఉండి. పెద్దలను స్మరించుకున్నా చాలు. మనకు శ్లోకం ఉంది, రోజు చాలామంది చదువుకుంటారు పొద్దున్నే లేవగానే, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మ దాల్భ్య రుక్మాంగద అర్జున బలి విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ఈ శ్లోకం చాలు. పొద్దున్నే లేవగానే ఈ శ్లోకాన్ని ఒక 4-5 సార్లు చదువుకున్నామనుకోండి, మనకు తెలియకుండానే వారందరినీ మనం స్మరించిన వాళ్ళమయ్యాం. చాలు. ఇలా పెద్దలను ఏ రకంగా సేవించినా మనకు అజ్ఞానం తొలగుతుంది, జ్ఞానం కలుగుతుంది, పాపం తొలగుతుంది, దుఃఖం తొలగుతుంది, బాధలు తొలగుతాయి. బాధలు తొలగుతాయి అంటే చాలామంది అపార్థం చేసుకుంటారు. మేము చాలా చాలా కోరుకుంటున్నామండి, అవన్నీ మాకు వస్తాయా? ఓ 4 బిల్డింగులు కావాలి, ఓ 50 కోట్లు కావాలి, మా పిల్లలందరూ బాగుండాలి, ప్రపంచంలో మేము ఒక్కళ్ళమే సంతోషంగా ఉండాలి, వస్తాయా? బాధలు తొలగుతాయి అంటే ప్రపంచంలో ప్రతి జీవికి ప్రతి మానవునికి సహజంగా కలిగేటువంటి బాధలను పరమాత్మ భక్తులు, పరమాత్మ భక్తుల భక్తులు బాధలుగా భావించరు. సహజమవి. శరీరం ఉన్నప్పుడు వ్యాధులు వస్తాయి, మనస్సులు ఉన్నప్పుడు బాధలు వస్తాయి, బుద్ధి ఉన్నప్పుడు కలతలు వస్తాయి. తలకాయ ఉంటే నొప్పి వస్తుంది, అది లేకుంటే ఏం నొప్పి వస్తుంది కదా? కాబట్టి శరీరానికి సహజంగా వచ్చేవి వస్తుంటాయి, వాటిని పోగొట్టమని భగవంతుణ్ణి ఎందుకు మనం ప్రార్థన చేసేది? మనకు బాధలు వస్తున్నాయంటే పాపాలు పోతున్నాయి. మహానుభావులను స్మరించటం వల్ల బాధలు తొలగుతాయి అంటే వాస్తవ జ్ఞానం కలుగుతుంది. పరమాత్మ స్మరణతో కలిగేటువంటి ఆనందం ముందు ఏ ఆనందము సరిపోదు. ఓ భక్తుడు చెప్తాడు, జగన్నాథ పండితుడని, అద్భుతమైనటువంటి కవి, మంచి భక్తుడు. అతను మనందరికీ ఓ మంచి మాట చెప్పాడు, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంలో అన్నిటికంటే తీయనిది ఏది? ఓ ప్రశ్న తానే వేసుకొని ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు? నాలుకనే అడిగాడు, ఎందుకు వచ్చిన బాధ? చూచేది ఆమె కదా. మనం నోట్లో ఏ వేసుకుంటే ఎక్కడ వేసుకుంటాం? నాలుక మీదనే కదా. నాలుక నాలుక, నేను ఇవన్నీ చూచాను, నీకు ఇందులో తీపి కనపడిందా? ఏం చూచావురా? మృద్వీక రసిత సిత సమసిత స్ఫీతం నిపీతం పయ. ఏమర్థం? మృద్వీక అంటే విత్తులు లేని ద్రాక్ష, ఇది సీడ్లెస్ అంటాం కదా, అది బాగా తిన్నాను. సిత సమసిత, ఖండశక్కడ కూడా బాగా తిన్నాను. పీతం నిపీతం పయ, గుమ్మపాలు బాగా తాగాను. స్వర్యాతేన సుధాపి అధాయి, స్వర్గానికి వెళ్ళి అమృతం కూడా తాగాను. బహుధా రంభాధర ఖండిత, ఆ స్వర్గంలో రంభ పెదవిని చాలాసార్లు కొరికాను. సత్యం బ్రూహి మదీయ జిహ్వే, నాలుక నీకు నమస్కారం చేస్తానమ్మా, ఉన్నమాట చెప్పు. కృష్ణ ఇత్యక్షరయోహో అయం మధురిమోద్గార కొచిల్ లక్షిత, నీ నోరారా కృష్ణ అని పిలిస్తే కలిగిన తీపి నీకు నీవు చూచిన వాటిలో కనపడిందా? ఏది మధురం? పరమాత్మనామం కంటే మధురం ఎక్కడుంది? మనం చూచే ఈ మధురిమలన్నీ ఇప్పుడు ఉంటాయి, కాసేపటికి పోతాయి. ఎప్పుడూ పోకుండా ఉండే మాధుర్యం పరమాత్మనామం. ఆ పరమాత్మనామాన్ని ఉచ్చరించేటువంటి భక్తవర్యులు, అలాంటి వారికి తమస్వార్థం ఉండదు, తమ కోసం తామే పని చెయ్యరు. మహర్షులు వారి కోసం పనులు చేయటం అలవాటు అయ్యుంటే మనకి ఈనాడు రామాయణం దొరకదు. ఎందుకు రాయాలే? నాకు జ్ఞానం ఉంది, నేను ఓ గుహలో ఒక తపస్సు చేసుకుంటాను, మోక్షానికి పోతాను. రామాయణం నాకెందుకు? నేనెందుకు రాయాలి? నేనెందుకు రాయాలి భారతం అనుకుంటే మన గతి ఏమిటి? మహర్షులు ఏ పని చేసినా మన కోసం చేస్తారు, మన హితం కోసం చేస్తారు. ఎందుకంటే ఆనాడు ఇప్పటిలాగా పుస్తకాలు రాసి ప్రింట్ చేసుకొని షాపుల్లో పెట్టుకొని అమ్ముకునే అవకాశం ఉందా? వాల్మీకి కాలంలో ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయా? షాపులు ఉన్నాయా? మన కోసం రాశారు, మన కోసం రాశారు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే దూర్వాస మహర్షి కూడా, మనం చెప్పున్నాం దూర్వాసుడు అంటే సాక్షాత్తు శంకర భగవానుడే. లోకానికి హితం చెయ్యటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, లోక కళ్యాణాన్ని కలిగించాలనే సంకల్పంతో చిన్న పని చేశాడు. పని చాలా చిన్నదే, ఫలితం చాలా పెద్దది. ఏం చేశాడు? ఈ అమ్మాయి దగ్గర పుష్పమాలను తీసుకొని నేరుగా స్వర్గానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి వస్తున్నాడు. ఎటో వెళుతున్నాడు. ఐరావతం అంటే పట్టపుటేనుగు అంటారు. రాజుగారు ఆ ఏనుగు మీద కూర్చున్నారంటే ఎవరొచ్చినా దిగకూడదు, అది ఆయనకు హక్కు, ఆయన యొక్క లాంఛనం. అలా ఎక్కి వస్తున్నాడు. దుర్వాసుడు వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? దానిపైనే ఉండి, అయ్యా నమస్కారం, తల వంచి నమస్కరించాడు. బాగుందిరా, నిపడు, పూలమాల ఇచ్చేసాడు. ఆయనకి ఎందుకు పూలమాల? అక్కడి నుంచి తెచ్చాడు, ఇక్కడ ఇచ్చేశాడు. ఈ మహానుభావుడు వాసన చూశాడు, అబ్బా చాలా అద్భుతంగా ఉంది, బాగుంది, అయ్యా ధన్యోహం, ఎంత బాగుందో పుష్పమాల అని ఆ ఏనుగు కుంభస్థలం మీద వేశాడు. మరి ఎక్కడేస్తాడు? దూర్వాస మహర్షికి వాసన చాలా బాగొచ్చింది, మరి ఇంద్రునికి బాగా వచ్చినది, ఏనుగు రాదా? ఆ వాసన ఏనుగు చూచింది. అది ఏనుగు కాబట్టి పిచ్చెక్కింది. మత్ అంటాం, మదం, మదం కాస్త పెరిగింది. అమాంతం పూలమాలను తీసుకొని తొండంతో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టింది. దానికేం తెలుస్తుంది? జరిగిందేమిటి? తాను ఎక్కడి నుంచో మోసుకొని వచ్చి ఇంత దూరం తీసుకొని వచ్చి నీకిస్తే నా వాడవు, బాగుంటావని తెచ్చిస్తే నేను దయతో ఇచ్చిన మాలను నీ వాహనంతో నేలకు కొట్టించి నన్ను మాలను అవమానపరుస్తావా? నీ ఏనుక్కు మదము, నీకు కూడా మదం. ఏం మదం? లక్ష్మీ మదం, సంపద మదం, అధికార మదం. మనకు మాట చెప్తారు, ఒక గ్రంథం ఉంది కాదంబరి అని, యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైక పదార్థాయ కిం యత్ చతుష్టయం. ఒక మంత్రి చెప్తాడు, తెల్లవారితే రాజు కాబోయేటువంటి ఒక యువరాజుకు మంత్రి ఉపదేశం చేస్తాడు, ఆయన పేరు సుఖనాసుడు అంటాడు. నాయన జాగ్రత్తగా విను, యవ్వనము సంపద అధికారము అవివేకము ఈ నాలుగు, ఈ నాలుగులో ఏ ఒక్కటున్నా మానవుడు పతనం కావటం తథ్యం. పొరపాటున నాలుగుంటే ఏం చెప్పాలి కదా. అన్నట్టుగా అతడే వాడు ఇంద్రుడు, వాడికి దేవతలకు వృద్ధాప్యం రాదు, నిశ్చయమనేమి ఉంటుంది. త్రిలోకాధిపతి ఆధిపత్యము ఉంది, సంపద చాలా ఉంది, అధికారము ఉంది. ఇంకా వాడు ఒకటి మాట వింటాడా, ధనమదం ఐశ్వర్యమదం అధికారమదం యవ్వనమదం నాలుగు మదాలతోటి నన్ను నేను ఇచ్చిన మాలను అవమానపరుస్తావా? ఇలాంటి పని చేయకూడదు అంటే మొదలు నీకున్నటువంటి సంపద పోవాలి, అధికారం పోవాలి, ఐశ్వర్యం పోవాలి, అప్పుడు దారికి వస్తావు. కాబట్టి చెప్తున్నాను, ఈనాటి నుంచి మూడు లోకాలలో లక్ష్మీదేవి ఉండదు, అదృశ్యమవుతుంది. శాపమిచ్చారు. మధ్యన ఆమె ఏం చేసిందండి, తప్పు చేసింది వీడు అంటే ఈ తప్పు కారణం ఆమె, మరి సంపదే కదా, సంపద బాగా ఉంది, అది పోతే సమస్య లేదు. ఆమె లేదు అంటే అర్థం ఎవరికి న్యాయంగా బాధ? శ్రీ మహావిష్ణువుకు భార్య లేకుండా అయింది అంతే కదా. తప్పు చేసింది ఇంద్రుడండి, శిక్ష వచ్చింది ఎవరికి? శ్రీ మహావిష్ణువుకు. ఇది ఎక్కడ న్యాయం? ఒప్పుకుందామా అంటే ఒప్పుకోవాలి, తప్పదు. ఎందుకు? మన దగ్గర పనిచేసేవారు తప్పు చేస్తే శిక్ష ఎవరికి పడుతుంది? యజమానికే కదా. భృత్యాపరాధము స్వామికే. ఎక్కడ పనిచేస్తున్నావు అంటాడు ఫస్ట్ మాట. కాబట్టి అందరికీ స్వామి ఎవరు? విష్ణువే కదా. మరి వాడికి ఇది కూడా భృత్యుడే, తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. మూడు లోకాలలో అమ్మ లేదు, అంతర్ధానం అయిపోయింది. చమత్కారం గమనించండి. ఎప్పుడైతే ఇంద్రునికి దూర్వాస మహర్షి శాపం వచ్చినదో, లక్ష్మి అంతర్ధానమైందో, దేవతలకు బలం లేదు, శక్తి లేదు, పరాక్రమం లేదు, వైభవము లేదు. ఈ వార్త వారికి తెలిసింది. ఎవరికి? వారి శత్రువులకు, రాక్షసులకు. వాళ్ళు ఊరుకుంటారా? సమయం చిక్కినది, ఇదే మంచి సమయము అని అమాంతం సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వచ్చారు. ఎలాగూ గెలవలేడు, అపజయం తప్పదు. యుద్ధం చేసి ఓడిపోవడం ఎందుకు? యుద్ధం చేయకుండా పారిపోయారు. అప్పుడప్పుడు యుద్ధం చేశారు, చూశారు కదా. ఈ యుద్ధం చేయటం, తంపబడటం, బాధపడటం ఈ ఘోరంత ఎందుకు? ఎన్నిసార్లు అనుభవించాలి ఈ బాధ? కానీ మరీ కనబడకుండా పారిపోతే బాగుండదు కదా, మరీ అవమానం. కొద్దిగైనా యుద్ధం చేయాలి అని ఏదో ఎదురుగా వచ్చి కాసేపు యుద్ధం చేసి కొందరు చనిపోతే, మరి కొందరు దెబ్బలు తింటే, అందరూ కలిసి అమాంతా అక్కడికి పోయారు స్వామి దగ్గరికి. శ్రీమన్నారాయణ, ఇది మా గతి, మేమందరం చస్తున్నామయ్యా, మమ్మల్ని వారు చంపుతున్నారు. చంపుతున్నారా? మీరంతా చస్తున్నారా? అయితే మీకేం కావాలి? సావు లేకుండా కావాలా, ఉండాలా? అంతే కదా. మీ బాధ ఏమిటి? రాజ్యం పోయిందని కాదు, అధికారం పోయి, ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు ఉంటే అని తెలుసుకోవచ్చు, ప్రాణం పోతే ఏం చేస్తాం? ఓహో, చావు లేకుండా ఉండాలని నా దగ్గరికి వచ్చారా? సరే, నేను ఒక ఉపాయం చెప్తాను మీకు. పాల సముద్రంలో అన్ని ఔషధులను వేసి దానికంటే ముందు మీ శత్రువులు ఉన్నాడు, బడి చక్రవర్తి రాక్షసుడు, వారితో సంధి చేసుకోండి, ఇలా ఇద్దరం కలిసి పని చేతాం, మనం ఇద్దరం కాసేపు పాత పగలన్నీ మర్చిపోదాం, మనందరికీ లాభమే. స్వామి చెప్పారు, క్షీరసాగరాన్ని చిలికితే అమృతం వస్తుందట, ఆ అమృతం తాగితే మనం చావమట, మనకు మరణం లేకుండా చేసేది అమృతం. అది రావాలంటే పారసముద్రాన్ని చిలకాలి. చిలకాలి అంటే మన ఇద్దరం కలిసి ఉండాలి. మనం మనం కొట్లాడుతూ ఉంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్క మీరు, ఒక పక్క మేము. అమృతం రాగానే ఇద్దరం పంచుకుందాం. వచ్చినది చెరి సగం. ఏమొచ్చినా, ఎలా వచ్చినా, మీకు ఈ పనిలో ఏం కావాలో తీసుకోండి. మరికొన్ని మరికొన్ని చాలా వస్తాయి పారసముద్రంలో. అలా వచ్చిన వాటిలో మీకేం కావాలో మీరు తీసుకోండి, ఏమైనా ఇస్తే మేము తీసుకుంటాం. మాకుగా మేము ఫలానా కావాలని కోరం. ఎందుకు? అందరికీ కావలసింది అమృతం. మీకు సమ్మతమైతే కలిసి పని చేతాం. బాగానే ఉంది కదా, కాసేపు మర్చిపోదాం శత్రువులమని. ఓ పెద్ద కార్యక్రమం వస్తుంది, అమృతం వస్తుంది కదా. ప్రపంచంలో ఏ ప్రాణైనా దేనికి భయపడతాడు? ప్రాణం పోతుంది అంటే కదా, తక్కినవి ఏయిపోయినా పట్టించుకోడు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బు పోయింది సంపాదించుకోవచ్చు, ఇల్లు పోయింది సంపాదించుకోవచ్చు, కీర్తి పోయింది సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే ఇంకేం చేస్తాం? ప్రాణం ఉంది అన్నీ తెచ్చుకోవచ్చు. అలాంటి ప్రాణం పోకుండా ఉండే మందు దొరుకుతుంది అంటే ఎందుకు ఒప్పుకోరు? హాయిగా ఒప్పుకున్నారు. మరి ఏం చేయాలి? క్షీరసాగరంలో రకరకాల ఓషధులను వేయాలి. అప్పుడు పర్వతం ఉంది మందార పర్వతం అని, దాన్ని కవ్వముగా చేయాలి. ఒక మహాదర్పం ఉంది వాసుకి, మరి దాన్ని ఒడితిప్పాలి, తాడు కావద్దు, వాసుకిని తాడుగా చేయాలి. మందార పర్వతం కవ్వము, వాసుకి తాడు, పారసముద్రంలో ఓషధులు, ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు కలిసి చిరికితే అమృతం వస్తుంది. చెప్పడం బాగానే ఉంది, వినటం కూడా బాగానే ఉంది, అయ్యే పనేనా? ఎందుకు కాదు? ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు, తక్కువ వాళ్ళ బలం తక్కువ ఉందా వాళ్లకు? చేయలేరా అనుకున్నారు, చెయ్యగలరా న్యాయంగా? సరే, ఓటదులు తెచ్చారు, చెట్లు ఆకులు అవి తెచ్చాము, దులపడేశారు చేతులైన పని. తర్వాత ఏం కావాలి? పర్వతం తేవాలి, మందరం. మందరం పోతం లేస్తుందా అండి ఎవరికైనా? కష్టపడి రాక్షసులు దేవతలు అందరూ కలిసి అతి కష్టమే దాన్ని ఎత్తి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓ 50 అడుగులు నడిచారో లేదో అది మీరే పడింది, సగం మంది అయిపోయింది. నారాయణ అన్నారు. ఆ మాట మొదలవచ్చు కదా, మనమంతా చాలా గొప్ప వాళ్ళం. ఎందుకు? మనమే చేయగలిగితే, మనం పనిచేస్తున్నప్పుడు ఆ పని సక్రమంగా నడిస్తే, బాగా జరిగితే, విజయం జరిగితే మనంత గొప్పవాళ్ళాడు. నేనండి, నేను చేశాను ఏమనుకుంటున్నారు? రాత్రింబవాళ్ళు ఆహార నిర్ధారణ నేను సంపాదించాను, ఈ కార్యం నేను సాధించాను కదా. అడ్డం తిరిగింది, పని కాలేదు, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఏం చేస్తారు? నేను కష్టపడుతుంటే దేవుడు చూసి ఓరోలేదండి, ఇది వాడి పని అంట. కష్టాలు ఇవ్వటం దేవుని పని, సుఖాలు పొందటం మన పని. ఇంత జ్ఞానంతో ఉన్నాం మనం. సరే స్వామి, మహానుభావ కాపాడు, అపజయం ఎదురైనప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడా అంటాం. ఆనందంగా ఉంటే నేనే. మన కథ ఉంది బృహదారణ్యకంలో చెప్తారు, కఠంలోనూ చెప్తారు, ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. దేవతలు రాక్షసులు యుద్ధం చేసినప్పుడు దేవతలు ఓడిపోతుంటే అందరూ కలిసి నారాయణుణ్ణి సాయం అడిగారు, ప్రార్థించారు. స్వామి వచ్చాడు, వాళ్ళను ఓడించి సంహరించి పంపాడు, దేవతలు గెలిచారు, స్వామి వెళ్ళిపోయాడు, పని అయిపోయింది కదా. ఆయన వెళ్ళిపోగానే దేవతలందరూ కలిసి ఏమంటాం మన మన పాటలో, విజయోత్సవం చేసుకుంటారు కదా గెలిస్తే, విజయోత్సవం చేసుకున్నాం అందరం కలిసి. ఈరోజు ఓ విందు చేసుకుందాం, విజయోత్సవం చేసుకుందాం చేసుకుందాం. అందరూ కూర్చున్నారు, హాయిగా ఆడారు పాడారు. వాళ్ళు ఏటో వాడ సరదాలు వాళ్ళు చేస్తున్నారు. అస్మాకమేవాయం విజయ, అస్మాకమేవాయం విజయ, ఈ గెలుపు మాదే, ఈ గెలుపు మాదే, మేమే గెలిచాము, రాక్షసులు ఓడిపోయారు అని ఎగురుతున్నారు. ఒక్కడైనా స్వామి పేరు చెప్పాడే, పరమాత్మ వల్ల మేము గెలిచామని ఒక్కడు అనలేదు. స్వామి చూచాడు, వీరికి కాస్త బుద్ధి చెప్పాలి, మరి తానున్నట్టు తెలియాలి కదా. అందరూ ఈ కొండ మీద ఉన్నారు, ఎదురుగా ఇంకో కొండ ఉంది, అక్కడ చిన్న దీపం పెరుగుతున్నది, మెడుకు మెడుకు ఉంటే దీపం ఇంతే. అందరూ ఇక్కడ ఉంటే అక్కడ దీపం ఏమిటి? అగ్నిహోత్రుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే సూర్యుడు, ఇక్కడే చంద్రుడు, ఇక్కడే అందుకడే ఉన్నాయి, మరి అక్కడ దీపం ఎక్కడిది? ఏమిటి ఆ దీపం? అగ్నిహోత్ర పో, కనుక్కొని రాపో. వెళ్ళాడు. ఎవరో ఉన్నారు స్వామి. ఏమయ్యా ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు? అత మర్యాద ఇవ్వురా, మర్యాద నేర్చుకో. ధర్మం ఏమిటండి? మనం ఒక దగ్గరికి వెళితే మనమెవరో పరిచయం చేసుకోవాలి మొదలు. నీవెవరు అంటామా? వెళ్ళి నేను ఫలానా, ఫలాన చోటు నుంచి వచ్చాను, ఫలానా పని కోసం వచ్చాను, నాకు ఫలానా వారు కావాలి, వారు ఎక్కడ ఉంటారని అడగాలి కదా. అంతేకాని నువ్వెవరు అంటే ఏం పద్ధతి అది? మర్యాద నేర్చుకో. ఎవరు నువ్వు? నేను తెలవదా? తెలవదు కదరా, అందుకే అడుగుతున్నాను. నువ్వెవరు? నీ ముఖాన పేరు రాసిందే. సరేలే, నీతో పేచి ఎందుకు? నేను నన్ను అగ్నిహోత్రుడు అంటారు. అలాగా అగ్నిహోత్రుడవా, ఏం చేస్తావు? నీ పని ఏమిటి? డ్యూటీ. నీ ఉద్యోగం ఏమిటి? అదేమిటి? అగ్నిహోత్ర అంటే ఉద్యోగం తెలియదా నీకు? తెలియదయ్యా, చెప్పు, కాల్చి పారేస్తానన్నాడు. వేటిని, ఎవరిని? అన్ని లోకాలు కాల్చేస్తాను, 14 లోకాలను కాల్చేస్తాను. నేను తలుచుకుంటే ఏది మిగలదు, అన్ని ధ్వంసం భస్మం చేస్తాను. అబ్బా అంత గొప్పవాడవా, నాకు తెలియదురా. సరే ఇంత అంటున్నావు కదా, ఇగో ఈ దర్భ ఉంది, ఇక్కడ వేసాను కాల్చు అన్నాడు. నన్ను అవమానిస్తున్నావు. నాకు తెలియదయ్యా, నీ శక్తి చూపెట్టు. ఈ దర్భను కారిస్తే నువ్వు గొప్పవాడవి. దర్భ, దర్భను కాలువాడా? ఏం వాడవయ్యా నువ్వు? కాలు కాలుస్తానే, అవుతుందే. తేనె విన తృణమపి నచలతి, పరమాత్మ సంకల్పం లేకుండా గడ్డిపోచ కూడా కదలదు. తర్వాత కారడం ముచ్చట, గడ్డిపోచ కదలాలన్నా వాని సంకల్పం కావాలి. ఆ పరమాత్మ అక్కడ పెట్టి కాలువు అన్నాడు. ఏం కలుస్తాడు? కాలి ఇంతేనా, నేనెంతో అనుకున్నాను లోకాలన్నీ కారుస్తానంటే ఏం చేస్తావు అనుకున్నాను, గడ్డిపోతాను కాదలేవా, నువ్వు అగ్నిహోత్రుడవా, చాలా బాగుందయ్యా ఇక వెళ్ళు అన్నా. వెనక్కుపోతే అవమానం కదా, ఇటుపోయాడు. వెళ్ళిన వాడు ఇంకా రావటం లేదు, ఏమైంది, వాయుదేవా నువ్వు పో. వెళ్ళాడు మావాడు, ఏమయ్యాడయ్యా? ఏ వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇంతకు నువ్వెవరు? నేను వాయుదేవుణ్ణి. అందరూ దేవతలే బాగున్నారయ్యా, నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా, అన్ని లోకాలను ఊపి అవతల పారేస్తాను, సముద్రంలో ముంచేస్తాను. ప్రళయకాలంలో 12 మంది సూర్యులు, 9 మేఘాలు, 7 వాయువులు, 16 అగ్నులు ప్రపంచాన్ని ఏమీ లేకుండా చేస్తాయి. నేను వాయువునయ్యా మొత్తం లోకాలను ఎత్తి అవతల పారేస్తాను. వాడిలాగే అన్నాడు ఇంతకుముందు వచ్చినవాడు, అన్నీ కాలుస్తానని. ఇగో దీన్ని కాలలేకపోయాడు, నువ్వు దీన్ని కదిలించు. అగ్నిహోత్రుడు ఏ గడ్డిపోతను కాల్చలేకపోయాడో ఆ గడ్డిపోతను నీవు కొంచెం కదిలించుతారు, మొత్తం ఏమొద్దు. ఆ కొనో ఈ కొనో మధ్య కాలువు అని చెయ్యి, కదిలించు. కదిలిస్తాడే, వాడి వల్ల కాలేదు, వాడు వెళ్ళిపోయాడు. తరువాత వరుణుడు వచ్చాడు, నువ్వేం చేస్తావురా? నేను ముంచి పారేస్తాను లోకాలను, గడ్డిపోతను ముంచు. గడ్డిపోత మునుగుతుందా అండి? నీళ్ళలో వేస్తే మునుగుతుందా? అది తేలిపోతుంది, మునగదు. వీడు వెళ్ళిపోయాడు, అగ్ని పోయాడు, వాయువు పోయాడు, మరి జలము పోయింది, ఇంకెవరు రావాలి? ఇంద్రుడే వచ్చాడు. ధర్మశాస్త్రం రాజును అవమానించకూడదు. రాజుగా తానే చేశాడు కదా వాడిని. ఇంద్రుడు వచ్చేసరికి స్వామి అంతర్ధానం అయ్యాడు. ఇంద్రుడు ఎవరు ఎవరు ఏమిటి ఏమిటి అని అడిగాడు. మన అమ్మ హైమ అంటారు, హిమవంతుని పుత్రిక అంటే పార్వతి శక్తి అంటాం. ఆ తల్లి ఏరా ఇంత కృతజ్ఞుడవా, నీకు విజయం ఎవరిచ్చారా, మీరు గెలిచారా? నారాయణుడు కదా. అవునమ్మా, మరి పేరు చెప్పారా? సచ్చిదానందం బ్రహ్మ, అతనే ఆ జ్యోతి, జ్ఞానజ్యోతి, ఆనందజ్యోతి, పరబ్రహ్మ జ్యోతి. మీకు ఇలా కనపడితే గుర్తొస్తుందేమో అని కనపడ్డాడు, అయినా మీకు మదం దిగలేదు, బుద్ధి చెప్తాడు. అలాగే ఈ ఘట్టంలో దేవతలు మందర పర్వతాన్ని ఎత్తుకొని వచ్చే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమై స్వామి కాపాడవయ్యా ప్రార్థిస్తే స్వామి గరుడవాహానికి వచ్చాడు. సగం మంది చచ్చారు పాపం, మొత్తుకుంటున్నారు. గరుడ అందులేయి పర్వతాన్ని అన్నాడు. ఆ గరుడు అలా ముక్కుతో పట్టుకొని వేసాడు. ఆయనకి ఇవేంటి, అనంత లోకాలు విష్ణువునే మోస్తున్నాడు, ఇది గొప్పనా? మనకు ఒక కథ ఉంది పద్మపురాణంలో, కథ చెప్తారు, మంచి అద్భుతమైన కథ. నారద మహర్షి సముద్రుని దగ్గరికి వచ్చి, అబ్బా సముద్రమా, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, ఎందుకురా ఇంత భూమిని నీవు ముంచేస్తున్నావు, లోకాలను అన్నిటినీ నీతోటే హద్దు దాటకుండా కాపాడుతున్నావు, ఎంత జలం ఎంత జలం అండి, సముద్రం అంటే నువ్వు చాలా గొప్పవాడవు. కావచ్చునయ్యా, నేను చాలా గొప్పవాణ్ణి కావచ్చు, కానీ ఇంత పెద్ద సముద్రంగా చెప్పబడేటువంటి నేను, మరి భూగోళం అంతా సముద్రంలోనే ఉంది కదా, మరి ఈ సముద్రం వాస్తవంగా ఎక్కడుంది అంటే, అయ్యా ఆకాశంలో ఉంది, సముద్రంలో భూమి ఉంది, ఇంత పెద్ద సముద్రంలో భూమి మరి మునగకుండా ఉంది కదా, ఎవరు గొప్ప అంటే భూమి గొప్ప. ఓహో భూమి నువ్వు చాలా గొప్ప అన్నాడు. అయ్యో నేను గొప్ప కాదయ్యా, నన్ను మోసేది పర్వతములు. ఇంత పెద్ద భూమిని పర్వతాలు మోస్తున్నాయి కాబట్టి పర్వతాలు గొప్ప అన్నాడు. బాగుంది, పర్వతరాజమా నీవే గొప్ప, అయ్యో పిచ్చివాడా నేను గొప్పనా? నన్ను ఒక మహానుభావుడు చిటికెనతో ఎత్తాడు. కృష్ణుడు గొప్ప అందరికంటే. అవును కదా, అక్కడికి వెళ్ళాడు నారదుడు. కృష్ణ కృష్ణ, మొత్తం ప్రపంచంలో నీవే గొప్పవాడవు, అన్ని నీవే చూస్తున్నావు, అన్ని నీలోనే ఉన్నాయి, 14 లోకాలు నీలోనే ఉన్నాయి, నువ్వే గొప్పవాడవు. పిచ్చివాడా, ఇంత పెద్ద నన్ను భక్తుడు తమ హృదయంలో దాచుకుంటున్నాడు, ఎవరు గొప్ప? అందరికంటే గొప్ప భక్తుడు. పరమాత్మ స్వయంగా చెప్పిన మాట ఇది. భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా? అంటే భక్తుడే గొప్పవాడు, శాస్త్రం. కాబట్టి ఆ భక్తుడు గరుడు, అతనికి మందరం ఒక లెక్క, అలా తెచ్చాడు అలా చేశాడు. కథ జాగ్రత్తగా వినండి, అందరికీ తెలిసి ఉండొచ్చు, అందులో చాలా రహస్యాలు ఉన్నాయి, అందుకు వివరంగా చెప్తున్నాను. మరి పర్వతాన్ని వేశారు కవ్వం తాడు కావద్దు, ఎవరాయనే? వాసుకి. ఎక్కడున్నాడు? శంకరుని హస్తానికి ఉన్నాడు, కంకణం ఆయన వస్తాడా? ప్రార్థించారు రాలేదు. కైలాసం వెళ్ళారు, నాయన దయచూపోయా కాస్త మాకు వాసుకునివ్వు, స్వామి చెప్పాడు, సరే ఇచ్చాడు. ఇలా వదిలిపెడితే వాసుకి వచ్చేశాడు. నాయనా వాసుకి, అమృతంలో నీకు కూడా భాగమిస్తాం. అంతే కదా, మరి నేనెందుకు కష్టపడాలి? నేను తాడుగా ఉంటే నాకేమిటి లాభం? అడుగుతా పెద్దవాడు ఏమడుతున్నారు, అది చేస్తే నాకేమిటి అడుగుతారు కదా. వాసుకి అడిగాడు, నాకేంటి? అమృతం నీకు కూడా ఇస్తానురా, చావు లేకుండా ఉంటావు. అలా అయితే సరే, నా పర్సంటేజ్ నాకు ఇస్తే నేను చేస్తాను. అప్పటి నుంచి నీకు కొత్త ఏం కాదు. సరే ఒప్పించారు, చిరికటం మొదలుపెట్టారు. అన్నీ కుదిరాయి కదా, సముద్రం ఉంది, ఓడదులు ఉన్నాయి, పర్వతం వచ్చేసింది, పాము వచ్చేసింది, చుట్టేశారు. ఏం చేయాలి? చిలకాలి. చిలకాలంటే ఎవరు ఎటువైపు ఉండాలి, తల ఎవరు, తోక ఎవరు? స్వామి చెప్పాడు దేవతలకు, మీరు వెళ్ళండి రా తల వైపు అని, కావాలని. దేవతలంతా అక్కడికి వెళ్ళారు, తల పట్టుకున్నారు. రాక్షసు చూసి, మేము తోక పట్టుకుంటామా, మేము కశ్యపాత్మజులము, దితిపుత్రులము, మేము తోక పడతామా, మాకు తలే కావాలి, ఇచ్చేయండిరా. రాక్షసులు ఏమడిగినా కాదనవద్దు, అమృతం వచ్చేదాకా వారేమిటిది అది చేయండి, పేచే వద్దు, కలిసి పనిచేయాలి కదా. తల ఇచ్చేశారు. అర్థమైందా? పడగలు పట్టుకొని లాగుతుంటే విషం రాదా పడగల నుంచి? పాముకు విషం ఎక్కడ ఉంటుంది? మస్తకంలో కదా, తేలుకు తోకలో ఉంటుంది కదా. సర్పస్య మస్తకే విషం, వృశ్చికస్య పుచ్చకే అంటాడు. పాముకు తలలో ఉంటుంది విషం, తేలుకు తోకలో ఉంటుంది విషం, కొన్ని పండ్లకు మధ్య భాగంలో ఉంటుంది విషం, దుర్మార్గునికి నిలువెల్లా విషం. అందరికంటే ఎవరు భయంకరుడు? దుష్టుడు. కాబట్టి తలవాళ్ళు పట్టారు, లాగటం మొదలుపెట్టారు, విషజ్వాలలు కమ్ముతున్నాయి, ముడిచిపోతున్నారు. కొంత ఇటు వచ్చింది దేవతలకు, వాళ్ళు ముడిచిపోతున్నారు. స్వామి ఎలాగో, నేనున్నాను. చక్కని మేఘాలను సృష్టించి ఆ మేఘాలతో చల్లని చినుకులన్నీ కురిపించాడు తాపం పోయేలా. సరే కోలుకున్నారు, చిలకడం మొదలుపెట్టారు. కష్టపడి తిరుగుతున్నారు, మొదలేమొచ్చేసిందని అమృతం దారే అందరూ చనిపోయేటువంటి విషం వచ్చింది. ఆ జ్వాలలకు పోతున్నారు, స్వామి అంత కష్టం ఎందుకు, కొంచెం ఆగండి. సరే అని నేనే చేయాలా, మీరు పంట మొదలుపెట్టారు కదా, మన శాస్త్రం ఏమిటి, మనం ఇప్పుడు మనం మర్చిపోయాం కానీ పాత రోజుల్లో ఊళ్ళల్లో వ్యవసాయం చేసిన తోటలు పెట్టిన మొదటి పండు మొదటి కాయ మొదటి ధాన్యం ఆ ఊరిలోని పెద్దలకు ఇచ్చేవారు. అయ్యా ఇది మా తొలి పంట మీకు అర్పిస్తున్నాం, ఒక సంప్రదాయం. మరి తొలి పంట మనకు విషయం వచ్చేసింది కదా, ఎవరికి ఇవ్వాలి, పెద్దవారికి ఇవ్వాలి. ఎవరు పెద్ద ఉన్నాడు కదా శంకరుడు, ఆయనకి ఇవ్వండి. దేవతలలో పెద్దవాడు ఆయనకు మహేశ అని పేరు కదా, ఆయనకి ఇవ్వండి. సరే వెళ్ళారు, స్వామి ఆపద వచ్చింది కాపాడాలి. చూశాడు పక్కన ఉంది తల్లి పార్వతమ్మ. దేవి చూచావా, మహత్ విశేషణం యత ప్రాణులకు ఎంత హింస వచ్చింది చూసావా, వాళ్ళు ఏమో అనుకుంటే ఏమో వచ్చింది, చనిపోతున్నారు వచ్చి మనల్ని ఆశ్రయించారు. ప్రాణినాం ఆర్తినాశేతు కృతే తుష్యతి మాధవ, ప్రాణుల యొక్క ఆపదను తొలగిస్తే పరమాత్మ సంతోషిస్తాడు. పరమాత్మని సంతుష్టే ప్రీత అహం భవిష్యామి, శ్రీమన్నారాయణుడు సంతోషిస్తే నాకు ఆనందమే. మరి విషం తాగమంటావా, ధర్మశాస్త్రం ఏంటంటే భర్త ఏ పని చేయాలనుకున్నా భార్యకు చెప్పి అనుమతి తీసుకొని చేయాలి. ఒక భార్యే కాదు భర్తకు ఆ డ్యూటీ ఉంది. మనం అలవాట్లన్నీ మానిపోయి ప్రయత్నం చేస్తున్నాం, భార్య మాత్రం భర్తకు చెప్పాలి, భర్త ఏం చెప్పవలసిన పని లేదు, ఇలాంటి ఆచారం పుట్టింది తప్పు. ఏ పని చేయాలనుకున్నా భర్తను భార్య అడిగి తీరాలి, భార్యను భర్త అడిగి తీరాలి, అనుమతి తీసుకునే చెయ్యాలి. భార్య ఆమోదాన్ని పొందకుండా భర్త కూడా ఏ పని చేయకూడదు, శాస్త్రం అది. మరి అందులో విషం ఏమైనా అయితే ఎవరికి పెద్ద దెబ్బ, ఆమెకే కదా. మరి ఏమంటావు, తాగమంటావా అంటున్నారు కదా ప్రజలు బాగుంటారని, తాగండి. పోతన చెప్తాడు ఈ ఘట్టంలో, మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో అంటాడు. ఆ తల్లి ప్రపంచంలో ఏ భార్య అయినా భర్తను విషం తాగమంటుందండి, విషం తాగుతాను అంటే సరే అంటుందే. ఈ తల్లి అంది, ఎందుకంది, ఆమె పేరేమిటి, సర్వమంగళ, అపర్ణ పార్వతి దుర్గా మృడాని సర్వమంగళ, ఆమె పేరేది, ఆమె అంటేనే సర్వమంగళాలు. ఆమె తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో భర్త విషం తాగటానికైనా అంగీకరించింది అంటాడు. ఆ స్వామి కూడా గొంతు జారితే కడుపులో అన్ని లోకాలు ఉన్నాయి కాలిపోతాయి కదా, బయటకు వస్తే ఇక్కడ వీళ్ళు కాలిపోతారు అని కంఠంలో ఉంచుకున్నాడు మహానుభావుడు. పరమేశ్వరుని మీద కూడా విషం తన ప్రభావాన్ని చూపింది. దుష్టుడు పెద్దవారి దగ్గర చిన్నవారి దగ్గర తానంటే ఏమిటో చూపుతాడు, నన్ను ఇంత పెద్దవాడు స్వీకరించాడు, నేను అదృష్టవంతుణ్ణి అని నమస్కరించడమో ప్రార్థించడమో చెయ్యడు, నేను చాలా గొప్పవాణ్ణి. తెల్లగా ఉండే పరమేశ్వరుని కంఠాన్ని స్వామి విషం నల్లగా చేశాడు. అది కూడా శంకరునికి అలంకారమే అయింది. మహానుభావుల ఏకోహి దోష గుణసన్ని పాతే నిమజ్జతి ఇందోకిరణేష్వివాంక అంటాడు కాళిదాసు. మహానుభావులకు దోషం కూడా గుణమే అవుతుంది. అంత పెద్ద చంద్రునికి మచ్చ అలంకారమైందే, అపనిందయిందే, ఇదంతే. సరే ఆపద పోయింది, చిరుకుదాం అని వచ్చారు. చిరకటం మొదలుపెట్టగానే పర్వతం సముద్రంలో మునిగింది. అంత పెద్ద బరువు ఉంటుందే. అయ్యో స్వామి, పర్వతం మునుగుతుంది, మాకేమిటి గతి? నేను వస్తున్నాను. స్వామి కూర్మావతారం, గమనించండి. క్షీరసాగర మథనంలో పరమాత్మ ఓ నాలుగు అవతారాలు ఎత్తాడు, నాలుగు రకాలుగా రక్షించాడు, గమనించాలి. ఇంకా చాలా ఉన్నాయి. అష్టమూర్తి అని అంటాం. తాను పర్వతం కిందుగా ఉండి కూర్మ రూపంలో పర్వతం మునగకుండా కాపాడాడు. ఇప్పుడు చిరకండి, మళ్ళీ చిరకడం మొదలుపెట్టారు. క్రింద ఉన్నాడు స్వామి, మునగదు, కానీ అంత పెద్ద ఎత్తున్న సముద్ర పర్వతం లాగుతుంటే ఒరగదా అండి పక్కకు? బ్యాలెన్స్ ఎక్కడుంది? కింద ఆధారం ఉంది, సంతోషం పైనే ఉంది. అమాంతం పర్వతం ఒరగటం మొదలుపెట్టింది. అయ్యో స్వామి, గతేమిటి? నేనున్నాను. పర్వతం పైన తాను కూర్చున్నాడు. బాగుంది, లాగాలి. లాగుతూ ఉంటే దేవతలు మా వల్ల కావట్లేదు స్వామి, కాస్త నీవు మాలో వచ్చి చేరు. ప్రతి దేవతల హృదయంలో స్వామి వచ్చి చేరాడు. అది చూచారు రాక్షసులు, మరి మాకు బలం వద్దా, మా దగ్గరికి రావా, పిలిచారా, వస్తాను. వాళ్లలోకి వచ్చాడు. ఇది సరిపోదయ్యా, మా ముందర నీ ఉంటేనే మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. సరే, దేవతల ముందు నిలబడ్డాడు, ముందు తానే చాడు పట్టుకొని. రాక్షసులు, మరి మాకు? సరే, మీ ముందర నిలబడ్డాను. బాగుందయ్యా, వాళ్లలో నీవు, వీళ్లలో నీవు, వారి ముందర నీవు, వీరి ముందర నీవు, పర్వతం కింద నీవు, పర్వతం పైన నీవు. మరి ఆ వాసుకతో లాగుతుంటే నాకైతేమిటి? నేను ఆ రాపిడి తట్టుకోవాలా? నాకు ఆ శక్తి ఉందా? లేదు కదా, రా పర్వతంలో తాను. మరి అందరిలో ఉంటే పామును నాగైతేమిటయ్యా? రాసును నా శరీరం నలుగుతుంది కదా, తట్టుకుంటానా? పాములో తాను. ఏమయ్యాడండి? పర్వతం కింద తాను, పర్వతం పైన తాను, పర్వతంలో తాను, పాములోనూ తాను, దేవతలలో తాను, రాటుదులలో తాను, దేవతల ముందు తాము, రాటుదుల ముందు తాము. అష్టమూర్తి పరమాత్మ ఎనిమిది రూపాలతో క్షీరసాగర మథనం చేశాడా, చేయించాడా? చాలామంది ఏమంటారు, క్షీరసాగర మథనాన్ని చేయించాడు. చేయించాడా? చేశాడా? ఎవరు చేశారు? స్వామికి ఇంత శ్రమ ఎందుకు? పరమాత్మ ఎందుకు ఇంతగా కష్టపడాలి? నిజంగా దేవతల కోసమేనా, రాక్షసుల కోసమేనా, ఇంకా చెప్పాలంటే అమృతం కోసమేనా? ఇవన్నీ తప్పు. దూర్వాస మహర్షి శాపం పెడితే మూడు లోకాలలో లక్ష్మి అంతర్ధానమై సముద్రంలో దాక్కుంది. ఆమె క్షీరసాగరంలో బాగా చెప్పాలంటే తల్లిగారు ఇదన్నమాట. భార్యగారు కోపడి చక్కడిపోతారు అడిగితే, తల్లిగారు కదా, సరే కాబోయే తల్లిగారు నచ్చవేముంది. సముద్రంలో దాక్కుంది. సముద్రంలో దాక్కున్నటువంటి ఆమెను బయటికి తేవటానికి ప్రయత్నం అంత. అందరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్షీరసాగర మథనానికి ప్రధానమైన ప్రయోజనం అమృతం రావటము కాదు, దేవతలు బతకటము కాదు. తన భార్యను బయటికి తెచ్చుకోవటం. నా భార్య సముద్రంలో ఉంది, మీరు చిరకండి చిరుకుతారా? స్వామి కూడా మంచి పొలిటీషియన్ అన్నమాట. మీకు అమృతం వస్తుందిరా, బతుకుతారు, చావుండదు, చిలకండి. పేరుకు మాళ్ళని చెప్పాడు, అంతపని తానే చేశాడు. పరమ ఉద్దేశం ఏమిటి? అమ్మవారి కోసం చేశాడు. ఇంత పెద్ద పర్వతాన్ని, అంత పెద్ద సముద్రాన్ని, దేవతలను, రాక్షసులను, సర్పాన్ని అన్నిటా తానుండి, అన్నిటిలో తానుండి, అన్నీ తానే పోషించి ఇంత భారం మోసి సముద్రాన్ని చిరికాడు. గమనించండి, ఏదో ఐరావతము, ఉచ్చేశ్రవము, ఇంకేమిటో ఏమిటో వచ్చాయి. తర్వాత అమ్మవారు వచ్చారు, మహాలక్ష్మి ప్రాదుర్భావం. ఆ తల్లి వస్తే అందరూ చూచి క్యూ కట్టారు. నా మెడలో మాలేస్తుందో ఏమో, నా మెడలో మాలేస్తుందో ఏమో. అపురూప సౌందర్య రాశి. ఒక నాటకం, చిన్న నాటకం. సముద్రుడు స్పష్టంగా ఆమెకు దిగ్గజాలతో అభిషేకము చేయించి చక్కని వస్త్రములు ఇచ్చి ఆభరణాలు తలోటిచ్చారు. ఆ తల్లికి ఏంటి, అంత ఆమెదే కదా. చేతిలో ఒక మాల ఇచ్చి, వెళ్ళమ్మా నీకు కావలసిన వాడిని వరించుకో అంటే అందరూ లైన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంది, ఏదో ఒక దోషం కనబడుతుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ దోషము లేనివాడు కావాలి. ఒకడిని చూసింది మహానుభావురాలు. ఆ మహానుభావుడు ఎవరు? మన శంకరుడే. అంటే ఆ గొప్పవాడే, మంచివాడే, అందగాడే, జ్ఞానం కూడా ఉంది, కామాన్ని గెలిచిన వాడే. గమనించండి కదా, వాడిని భస్మం చేశాడు మూడో కన్ను తెరిచి. కామాన్ని గెలిచాడు కానీ కోపాన్ని గెలవలేదు. ఎవరు గొప్పవారండి? కామాన్ని గెలిచిన వాడు గొప్పవాడా, కోపాన్ని గెలిచిన వాడు గొప్పవాడా? మన్మధుడు వచ్చాడు సంతోషం, వాడు ఏదో ప్రయత్నం చేశాడు, తాను తెలుసుకున్నాడు. ఏం చేయాలి? నాకింత ద్రోహం చేస్తావా, నా మనస్సు పాడు చేస్తావా? మూడో కరు తెచ్చి భాస్మం చేసి పారేశాడు. కోరికను గెలిచాడు, కోపాన్ని వాణ్ణి కాపాడవయ్యా. యశ్చ క్రోధ వినిర్జేత సజేత సర్వలోకేషు అంటుంది శాస్త్రం. కామాన్ని గెలవటం కాదు, కోపాన్ని గెలవగలవాడే నిజంగా గెలిచినవాడు. దానికి ఒక దృష్టాంతం శంకరుడు చెప్తాడు స్కాందంలో. నేను కాదురా, న్యాయంగా మన నారాయణుడు ఉన్నాడు. నరనారాయణుడు ఇద్దరు ఉన్నారు, తపస్సు చేస్తారు. హిమాలయ బద్రికాశ్రమం ఉంది కదా, తపస్సు చేస్తారు. వారిద్దరూ తపస్సు చేస్తుంటే ఇంద్రుడు తన డ్యూటీ ఏమిటది, రంభ, మేనక, తిరోత్తమ అందరు ఉంటారు కదా, వారందరినీ పంపాడు. ఎందుకు పంపుతాడు? వీరి మనస్సులో ఎంతటి నిశ్చయం ఉంది, మనస్సు తపస్సులో ఉందా కోరికల్లో ఉందా అని పరీక్షిస్తాడు ఆయన పని. ఇంద్రుని పరీక్షలో నెగ్గిన వాడికే ఏదైనా వరాలు, ఇంకేమిటో ఇంకేమిటో. అది నరనారాయణుడైనా సమానమే. వీరు తపస్సు చేస్తున్నారు, మహానుభావులు వచ్చారు, రంభ, మేనక, తిలోత్తమ, ఏదో వృతాచి, చిత్రబో చాలా మంది ఉన్నారు. ఓ 100 సంవత్సరాలు కష్టపడి నాట్యం చేశారు పాపం. కాళ్ళు లాగుతున్నాయి, వీడిని కళ్ళు తెరవలే, ఎంతకు తెమడబడుతూ ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, చేత కావటం లేదు, మానితే మరి అవమానం. స్వామి చూచాడు, సరే మరీ బాధపడుతున్నారు. కళ్ళు తెరిచి, ఓహో వచ్చారా మీరు, చాలా కాలమైందే నాట్యం చేయబట్టి. అవునండి, అయింది 100 ఏళ్ళు. ఓహో అయిందే, బాగా అలసిపోయారా? అవును స్వామి, చూడబడుతుంది, ఆకలి అవుతుందా? పక్కనే గంగ ఉంది, హాయిగా వెళ్ళి స్నానం చేయండి. ఒక చక్కని వస్త్రాలు, దేవతా వస్త్రాలు ఉన్నాయి, ఇస్తారు, అవి కట్టుకోండి. పండ్లున్నాయి, తినండి, అలసట తీర్చుకోండి, ప్రశాంతంగా రండి, అప్పుడు మాట్లాడదాం. వాళ్ళు చూశారు, ఓహో ఈ స్వామి స్నానం చేసి రమ్మంటున్నాడు, అలంకారం చేసుకొని రమ్మంటున్నాడు, ఆహారం తీసుకొని రమ్మంటున్నాడు. ఈయన కూడా మా వలలో పడ్డాడు అని ఉత్సాహంగా వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసి ప్రశాంతంగా వచ్చారు. వచ్చేసారా, కూర్చోండి, స్నానం చేశారా? అయ్యా చేశామండి, మంచి వస్త్రాలు కట్టుకున్నారు. ఆహారం తీసుకున్నారా? అలసల పోయిందా? అయ్యా పోయిందండి. ఇప్పుడు చెప్పండి, మీరు మా కోసమే వచ్చారు కదా, మాకోసమేనా? అంటే అవునండి, మాకు అంటే మా కోసమేంటే మా తపస్సు భగ్నం చేయడం కదా, అంతేనా అయ్యా? అంతే అంటే అవునమ్మా, అంతే కాదనటం లేదు. కానీ మీరు ఒక ఆలోచన చేయలేదేమిటి? తపస్సు భంగం చేయటానికి రావాలి అంటే కాస్త అందంగా ఉండాలి కదా, మీలాంటి వాళ్ళు వస్తే ఏం లాభం? ఏమైంది కదా ఇప్పుడు ఉండదు పాపం. అందులో ఆడవారి దగ్గర కొన్ని గుణాలు ఉంటాయి, సహజాలు. ఏమిటవి? నిజంగా అందంగా లేకున్నా నీవు అందంగా లేవు అంటే అసలు ఒప్పుకోరు. అంతేకాదు, నాకంటే పక్కవారు అందంగా ఉంది అసలు ఒప్పుకోరు. ఆడవారు మనం చెప్పినట్టు వినాలంటే పొగడాలి. ఏమని, అబ్బా ఎంత అందగతే నీవు అంటే చాలు. అబద్ధం కాదు, కథ ఉంది భాగవతంలో. కృష్ణ బలరాములు మధురా నగరానికి వచ్చినప్పుడు ఊళ్ళో వస్తున్నారు పర్యటనకు, ఎదురుగా కుబ్జ త్రివక్కర అంటారు, గూని ఉంటుంది, ఆమెకు మూడు వంకరలు ఉంటాయి. ఆమె గంధం తీసుకొని వస్తూ ఉంది. మహారాజు గారి కౌన్సిలింగ్ గంధం ఆమె ఇస్తుంది, అందులో ఆమె స్పెషలిస్ట్ అన్నమాట. చూచాడు స్వామి, సుందరి గంధం కాస్త మాకు ఇస్తావా, రాజుగారి దగ్గరికి పోవాలి, ఇలా పోతే బాగుండదు. ఏమన్నాడు కృష్ణుడు ఆమెను? సుందరి అన్నాడు. అబ్బా నన్ను కూడా సుందరి అన్నాడు, ఇంకేమిటేమి, స్వామి తీసుకో, గంధం ఇచ్చేసింది. ఈయనన్నాడు, ఆమె ఇచ్చింది, అంతటితో అయిపోయిందే కదా. కానీ పరమాత్మ మాట అబద్ధం అవుతుందా? స్వామి సుందరి అంటే సుందరి కావలసిందే. కాబట్టి స్వామి ఆమె దగ్గరికి పిలిచి తన కుడికాలి బొటనవేలు ఆమె ఎడమకాలి బొటనవేలు మీద వేసి కుడి చేయి బొటనవేలును గదమ కింద పెట్టి ఇలా లాగాడు. పోయింది గూని, బంగారు తీగలా అయింది. తనని తాను చూసుకుంది, నిజంగా సౌందర్యవతి, అబ్బా నిజంగా అందంగానే ఉన్నాను నేను, సంతోషించింది. అంతటితో అప్పటిదాకా ఉన్న ఆలోచన వేరు, సౌందర్యం రాగానే ఏమనిపించింది, నాకు ఇంతటి సౌందర్యాన్ని ఎవరిచ్చారో దాన్ని వారికే ఇవ్వాలి కదా, న్యాయం కదా అనే ఆలోచన వచ్చి కృష్ణ పరమాత్మ ఉత్తరీయాన్ని లాగింది, రావయ్యా పోదామని. చెప్తాడు వ్యాసుడు భాగవతంలో చమత్కారంగా, మొట్టమొదటిసారి కృష్ణుడు సిగ్గుపడ్డాడట, తలకాయ ఉంచుకున్నాడు. ఎందుకట అంటే పక్కన అన్నగారు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు. నీకేం రోగము, అన్న ముందర లాగుతావు ఏమైనా బుద్ధి ఉంది నీకు, నా పరువు నీ పరువు పోదా, తర్వాత కావాలంటే ఇప్పుడో వస్తానులే, ఇలాంటి పని చేయకు అంటే అందంగా ఉన్నావు అంటే ఆనందిస్తారు. అంత పెద్ద చెప్పుదాం మనం, అంత పెద్ద మండోదరి కూడా ఇంత జ్ఞానోపదేశం చేసి చివరికి ఏముంది, సీత నాకంటే అందగచ్చనా అంది. ఆడవారు ఒప్పుకోరు ఇంకోటి అందాన్ని, వీడు అనేశాడు మరి నారాయణుడు. కాస్త అందంగా ఉన్న వాళ్ళని పంపాలి కదా, మిమ్మల్ని పంపారేమిటి, అనుమానమా మీకు? మీకు అందమంటే తెలియదు, నేను చూపెడతాను. ఒక్కసారి తన కుడి తెడను తొడను ఇలా కొట్టాడు. ఓ చిన్న అమ్మాయి వచ్చింది, అర్థమైందే, ఊరు అంటారు, తొడనేమంటారు, ఊరువు. ఊరు నుంచి వచ్చిన అమ్మాయిని ఊరువసి. ఇలా ఉండాలి అందమంటే చూసి తెచ్చుకోండి, ఈ ఊర్వశిని మీ ఇంద్రునికి కానుగ్గా ఇస్తున్నాను, వెళ్ళి ఇయ్యండి మీ రాజుకు. వాడు తలకాయ ఉంచుకొని వెళ్ళి ఊర్వశిని ఇంద్రుడికి ఇచ్చారు. ఆమెను చూసిన ఇంద్రుడు ఓ 100 ఏళ్ళు పరిపాలన చేయడం మానేశాడు, మర్చిపోయాడు. తన తపస్సు భంగం చేయటానికి వచ్చిన వారికి అతిథి మర్యాద చేసి పంపిన వారికి కానుకనిచ్చి, అది గెలుపు అంటే దాన్ని అంటారు. కోరికను గెలిస్తే కాదు, కోపాన్ని కూడా గెలవాలి. ఎస్తు క్రోధ వినిర్జేత సజేత భవి శాశ్వత పార్వతి, ఇది న్యాయము అని ఆయనే చెప్పాడు స్వామి. అది అమ్మ జ్ఞాపకం వచ్చింది, సరే ఈయన పక్కకు పెట్టు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోపాన్ని గెలిచాడు, కోరికను గెలవలేదు. బ్రహ్మ కదా, అందరినీ గెలిచాడు, కోపాన్ని గెలిచాడు. కానీ ఒక అమ్మాయిని సృష్టించి తన కూతురుగా అనుకుంటున్న అమ్మాయినే ప్రేమించాడు, ఆయన కోరికను గెలవలేదు. ఇలా ఒక్కొక్కరిని చూసుకుంటూ చూసుకుంటూ పోతే ఎవ్వడు దొరకడు. ఏం చేయాలి? విశ్వామిత్రుడు ఉన్నాడు, మహానుభావుడు, తపస్సు చేశాడు, ఓ చాలా గొప్ప పని చేశాడు. కానీ రామాయణం చెప్తుంది, 1000 సంవత్సరాలు అద్భుతంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. వాల్మీకి అంటాడు, ఏం జరిగిందయ్యా అంటే, ఈ 1000 ఏళ్లలో విశ్వామిత్రునికి 4 కుమారులు కలిగారు అని చెప్తాడు. 4 కొడుకులు పుట్టారటండి. ఏం సాధించాడు ఈయన? కోరికను గెలవలేదు. రంభ వస్తే శపించాడు, కోపాన్ని గెలవలేదు. ఇలా ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళితే ఎవ్వరూ దొరకలేదు. ఏ తప్పు లేని వాడు ఎవడున్నాడో వాడు క్యూలో లేడు. లేడు ఆయన క్యూలో, ఆయనకెందుకు ఉంటాడు, ఆయనకేం పని? శాస్త్రం కదా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పోతుంది. అమాంతం ఆ తల్లి వచ్చి స్వామి మెడలో పుష్పహారం వేసింది. వెంటనే పరమాత్మ వక్షస్థలంలో చేరింది. అక్కడికి చేరి అన్ని లోకాలను ఒక్కసారి చూస్తే మళ్ళీ ఇంద్రునికి రాజ్యం వచ్చింది. అప్పుడు ఇంద్రుడు అమ్మను స్తోత్రం చేస్తాడు. ఇంతకు ఎందుకు వెళ్ళినట్టామే, లక్ష్మీదేవి స్వామి నుండి ఎందుకు వెళ్ళినది, ఎందుకు మళ్ళీ వచ్చినది? ఇంద్రుని గర్వాన్ని హరించటానికి, అహంకారాన్ని తొలగించటానికి దూర్వాస మహర్షిని పంపి అతనికి గర్వముందని తెలిపి దాన్ని సంహరించినది. లక్ష్మీదేవి వచ్చిన తర్వాత ఎవరో వచ్చారంతా వేరే విషయం, మన కథాంతరం అవుతుంది. అమృతం వచ్చినప్పుడు ఈ రాక్షసులు అందరూ మహానుభావులు అమృతం రాగానే ఆ కలశాన్ని లాక్కొని వెళ్ళారు. ఆ పని దేవతలు చేయలేదు, దీన్నే ప్రవర్తన అంటారు. అమృతం ఇద్దరికీ కావాలి కదా, ఇద్దరూ కోరుకున్నారు. అమృతం రాగానే రాక్షసులు లాక్కొని పోయారు, దేవతలు చూస్తూ కూర్చున్నాను. స్వామి అమృతం పోయింది, నేను వస్తున్నానుండు. మళ్ళీ ఆ మహానుభావుడే మోహిని రూపంలో వచ్చి వారిని మోహింపచేసి అమృతాన్ని వీరందరికీ ఇచ్చాడు. కథ వింటే ఏమనిపిస్తుందండి, పాపం దేవతలు రాక్షసులు సమానంగా కష్టపడ్డారు కదా. పర్వతాన్ని చిలకటంలో, సముద్రాన్ని చిలకటంలో, పర్వతాన్ని తేవటంలో ఎన్ని పనులు, అన్ని కష్టాలు, అన్ని బాధలు, విషజ్వాలలు, మరొకటి ఇవన్నీ దేవతలు రాక్షసులు సమానంగా కష్టపడ్డారు, సమానంగా ప్రయత్నించారు. ఫలితం మాత్రం ఎవరికి వచ్చేసింది? దేవతలకే. అన్యాయం కదా, పాపం వాళ్ళేం చేశారండి? ఇద్దరూ సమానంగా కష్టపడ్డప్పుడు ఫలితం కూడా ఇద్దరికి రావాలి కదా, ఒక్కరికి ఎందుకు వచ్చింది అని ప్రశ్న. చాలామంది అన్యాయం అండి, ఆ విష్ణువు ఉన్నాడే మహామాయగాడు, అంతా ఆయన పని ఇలాగే ఉంటుంది, అందరిని మోసం చేస్తాడు, తన వాళ్లకు మాత్రమే ఇస్తాడు కదా. ఎవరు తన వాళ్ళు? శ్రీ మహావిష్ణువుకు దేవతలు తన వాళ్ళ, రాక్షసులు తన వాళ్ళ? జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ విషయం చెప్పడానికే అమ్మ అవతారం. ఇందులో రహస్యం అది, మరణం లేకుండా ఉండటం గొప్పనా, మరణం ఉండటం గొప్పనా ఆలోచించండి. మరణం లేకుండా అయితే కొద్దిసేపటితో నేను వెంటనే అమృతం విష్ణువు మోహిని అవతారంలో అంతా దేవతలకే ఇస్తే నటుడు చూచి కోపించి ఈ విష్ణువు మహామాయావి మాకు అన్యాయం చేశాడు వాడు అన్యాయం చేశారు ఒప్పందం చేసుకున్నారు చెరిసగం అన్నారు అంతా తామే తాగేశారు వీడి సంగతి చెబుదాం మొత్తం యుద్ధానికి వచ్చారు ఇలాగ బలవంతులే రాక్షసులు అనుమానం ఏం లేదు ఆ బలంతో దేవతలను ఆయుధాలు తీసుకొని బాగా మోతున్నారు అప్పుడంటే నయం ఉండేది ఇప్పుడు అమృతం తాగకముందు ఎందుకు రెండు దెబ్బలు కూడా చనిపోయేవారు తర్వాత ఏం చేస్తారు అండి ఇప్పుడు 100 కొట్టినా చావరు అది చావలేదు కదా అమృతం తాగారు ఇప్పుడు ఏం చేయాలి దెబ్బలని తినాలి చావు లేకుంటే దెబ్బలు తినాలి చావు ఉన్నవాడు రెండుతో చస్తాడు ఏది మంచిదండి అయ్యో తప్పు చేశాం మేము అనవసరంగా అమృతం తాగాం ఇన్ని బాధలు పడుతున్నాం ప్రతివాడు మమ్మల్ని కొట్టేవాడే మా శరీరం అంతా ఎలా అవుతున్నది విష్ణువు మాకు మేలు చేశాడా కీడు చేశాడా ఎవరికి మేలు చేశాడు బలిచక్రవర్తి వామనావతారంలో ప్రహ్లాదులు అంటాడు స్వామిని త్వమ్నః పారోక్ష పరమో గురుః స్వామి అందరిని మీద అభాండం వేస్తారు దేవతా పక్షపాతిమని కానీ న్యాయంగా నువ్వు మా పక్షపాతిమయ్యా నీవు అన్ని విధాలా మాకే మేలు చేస్తున్నావు ఎలాగో దేవతలలో ఒక్కరికైనా మోక్షం ఇచ్చాడా అండి విష్ణువు ఒక్కడికైనా రాడసులకు ఎందరికి ఇచ్చాడండి ఆయనకు ప్రేమ ఎవరంటే కనపడేది దేవత పక్షపాతిని ఇచ్చేవన్నీ రాటుతులకు అసలు ఆయన ఏం చేస్తాడో తెలియదు ఏమని చేస్తాడో తెలియదు ఏ పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇంకా తెలియదు ఉపకారం చేస్తున్నట్టు కనపడతాడు అపకారంగా మారుతుంది అపకారంగా కనపడతాడు ఉపకారంగా మారుతుంది వరాలు ఇప్పిస్తాడు రాజ్యం ఇప్పిస్తాడు భోగాలు ఇప్పిస్తాడు గమనించండి మహాభారతం గమనిస్తే చాలామందికి మనం చెప్పుకుందాం జ్ఞాపకం ఉందనుకుంటాను మహాభారతాన్ని 199 మంది అపార్థం చేసుకుంటారు కానీ ఏం చెప్పాడు వ్యాసుడు భారత పంచమో వేద భారతం అనేది 5వ వేదము అంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఎలా చెయ్యాలో ఎలా చెయ్యకూడదో ఎలా చేస్తే ఏ ఫలితం వస్తుందో వేదంలో చెప్పిన అన్ని విషయాలు భారతంలో ఉన్నాయి ఎక్కడున్నాయండి మేము చదివాం కథ ఎక్కడున్నాయి వేదవిషయాలు అందులో అదేం భారతం అండి మనం చెప్పుకున్నాం ఒక అమ్మాయికి 5 భర్తలు ఇది భారతం ఇది వేదమా అదేం వేదం అండి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా కథల్లో కావాలంటే ఒక అబ్బాయికి ఉన్నారు 5-10 అమ్మాయికి ఎక్కడైనా ఉన్నారా దాన్ని వ్యాసుడు రాశాడా దాన్ని మీరు వేదం అంటున్నారా ఏ కథలండి ఇవన్నీ అనేవారు ఇంతమంది ఉన్నారు ఒక్కరు అందులోని వైదిక అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించిన వారు చాలా తక్కువ మనకు శాస్త్రం తెలియకుంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి నాకు తెలియదు కాబట్టి శాస్త్రం తప్పు అనొచ్చా అందామా వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నహి సందేహాద లక్షణం ఒక విషయం మీకు తెలియాలంటే పెద్దలతో దాన్ని వ్యాఖ్యానం చేయించుకోండి పెద్దలు చేసిన వ్యాఖ్యానంతో నీ సందేహాలు తొలగిపోతాయి అంతే తప్ప నీకు సందేహం ఉన్నదని శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు కొన్ని ధర్మాలను ధర్మంగానే చెప్పాలి ఎప్పుడూ ధర్మాన్ని రహస్యంగానే చెప్పాలి బహిరంగంగా ధర్మాన్ని చెప్పకూడదు, పరోక్షంగానే చెప్పాలి. ఎవరికి ధర్మాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటుందో, కోరిక ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, పట్టుదల ఉంటుందో అలాంటి వారికే చెప్పాలి. అసలు రహస్యం ఏమిటంటే మనందరికీ ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి తెలుసు కదా, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణములు అని. కన్ను, ముక్కు, చెవు, నాలుక, శరీరం, వీటిని ఏమంటారు? జ్ఞానేంద్రియములు అంటారు. అంటే మనకు విషయాలను తెలుపుతాయి. కన్ను రూపాన్ని చెబుతుంది, చెవి శబ్దాన్ని చెబుతుంది, నాసిక వాసనను చెబుతుంది, నాలుక రుచిని చెబుతుంది, శరీరం స్పర్శను చెబుతుంది. ఈ ఐదింటిని జ్ఞానేంద్రియాలు అంటారు, బాగా గుర్తుంచుకోండి. ఈ జ్ఞానేంద్రియాలు తమకు తామే పనిచేస్తాయా, ఎవరైనా వాటితో పని చేయిస్తారా? ఏం చెప్పాలి? ఏ ఇంద్రియం పని చేయాలన్నా ఇక్కడ ఉండేది ఉండాలి. ఏమంటారు దాన్ని? బుద్ధి. బుద్ధి చూడాలి అంటే చూస్తుంది, వినాలి అంటే వింటుంది, తినాలి అంటే తింటుంది. జ్ఞానం కావద్దు కదా, జ్ఞానేంద్రియాల జ్ఞానం కావద్దా? ఎవరు జ్ఞానాన్ని ఇచ్చేది? బుద్ధి. ఎన్ని బుద్ధులు ఉంటాయి మనకు? ఒక్కటే బుద్ధి. ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి? ఐదు ఇంద్రియాలు. ఒక బుద్ధికి ఐదు ఇంద్రియాలు. అది అర్థమైందా? ఇంకా బాగా చెప్పాలంటే మన ఐదింద్రియాలలో ఏ ఇంద్రియం తప్పు చేసినా నింద వచ్చేది ఎవరికి? కాలుతో తన్నాం ఒకడిని పోతూ పోతూ, ఎరా కళ్ళు లేవా అంటాడా? బుద్ధి లేదురా తనుకుంటూ పోతావు, బుద్ధి తన్నిందా? తన్నింది కాదు కదా. చూడలేదు ఎవరినో తాకాం, బుద్ధి లేదు అలా తాకుతావు. తిట్టాం, బుద్ధిందట్రా అలా మాట్లాడతావు. నోరు తప్పు చేసినా, ముక్కు తప్పు చేసినా, చెవురు తప్పు చేసినా, కళ్ళు తప్పు చేసినా, జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియం తప్పు చేసినా అపనిందా శిక్ష ఎవరికి? బుద్ధికి. అవునా? ఈ విషయం చెప్పడానికి వ్యాసుడు భారతం రాశాడు. పాండవులు జూదం ఆడి ఓడిపోయారు, అవును కదా? జూదం ఆడింది ఎవరు? పాండవులు కదా. ఓడిపోయింది ఎవరు? పాండవులు కదా. శిక్ష ఎవరికి? ద్రౌపదికి. పాండవులు జూదం ఆడి ఓడితే వస్త్రాపహరణం ద్రౌపదికి, పాండవులు అరణ్యవాసం చేస్తే సైంధవునితో చెర ద్రౌపదికి, పాండవులు అజ్ఞాతవాసం చేస్తే వాడేవాడు కీచకునితో చెర ద్రౌపదికి, పాండవులు యుద్ధంలో గెలిస్తే మహాసామ్రాజ్ఞి ఎవరు? ద్రౌపది. ఆమె యుద్ధం చేసిందే, ఆమె జూదం ఆడిందే, శిక్ష ఆమెకే, రక్ష ఆమెకే. ఏమర్థం? మన ఇంద్రియాలు తప్పు చేస్తే శిక్ష బుద్ధికి, మన ఇంద్రియాలు ఒప్పు చేస్తే మెప్పుకోలు బుద్ధికి. బుద్ధిని జాగ్రత్తగా ఉంచండి. అన్నింద్రియాలు బుద్ధి అధీనంలో ఉంటాయి. భార్య అంటే అర్థం బుద్ధి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి. సలహా ఆమె ఇస్తుంది. ఎవరుంటారు ఇంట్లో? జ్ఞానేంద్రియాలను బుద్ధి యొక్క వైలక్షణ్యాన్ని మనకు చెప్పటానికి నీకు బుద్ధి బాగా ఉండాలి కూడా వింటాడా? నీ ఇంద్రియాలు బాగా చూసుకుంటే వింటాడా? ఒక అమ్మాయికి ఐదుగురు అబ్బాయి అందరూ వచ్చి చెప్పుకో వింటారు, అబ్బాయి ఏదో బాగుంది. ప్రతివాడికి అమ్మాయి ముచ్చట కావాలి, ఇంకో ముచ్చటొద్దు. ఏదో రకంగా మనను ఆకర్షించటానికి వ్యాసుడు అతి రహస్యాన్ని అందులో ఇమిడిచి కథ చెప్పాడు. అంతేకాదు, లాక్షాగృహంలో పంచపాండవులను కుంతిని దుర్యోధనుడు పంపించాడు కదా, ఏం చేయాలని? వారందరూ ఉండగా ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. పెట్టారే పెట్టారు. ఎప్పుడు? వారంతా వెళ్ళిన తర్వాత. పంచపాండవులు కుంతి బయటికి వెళ్ళిన పెట్టారు, ముందు పెట్టలే. మరి ఇదేం కథ అండి? ఇదే కథ, ఇది మన కథ. ఏం కథ? మన శరీరంలో నుండి ఐదు ప్రాణాలు బుద్ధి బయటికి పోయిన తరువాతే ఈ శరీరాన్ని తగలబెడతారు. అది మన కథ. ఎవరి కథ? ప్రాణాలు ఉండగా తగలబెడతామా? పోని బుద్ధి పనిచేస్తుంటే చచ్చాడని చెప్తారా డాక్టర్లు? హార్ట్ ఆగిపోతే చచ్చాడని చెప్పరు, బుద్ధి ఆగిపోవాలి, బ్రెయిన్ డెత్. బుద్ధి పనిచేయకుండా ఆగితేనే చచ్చాడు అంటారు. పొరపాటున బుద్ధి పనిచేస్తూ ఉంటే మరో క్షణంలో హార్ట్ పనిచేయవచ్చు, అదే పనిచేయిస్తుంది. బుద్ధి కూడా పోతేనే చచ్చాడు. అందుకే పంచపాండవులు కుంతి బయటికి వెళ్ళిన తర్వాత లక్క ఇంటిని తగలబెట్టారు. ఇది మీ కథరా నాన్న? మీ శరీరంలో ఐదు ప్రాణాలు కుంతి బుద్ధి బయటికి పోతే శరీరం తగలబెడతారు. చిన్న చిన్న కథలతో మనందరికీ అద్భుతమైన విజ్ఞానం అందించిన మహానుభావుడు వ్యాసభగవానుడు. ఈ స్వామి. ఇందులో క్రమంగా మనం క్షీరసాగర మథన వృత్తాంతాన్ని చెప్పుకుంటే, అమ్మవారు పుట్టారు, లోకాలన్నీ కాపాడారు. స్వామి కూర్మావతారం ధరించాడు కదా, ధనువంతరిగా ధరించాడు, అలాగే మోహిని అవతారం ధరించాడు. క్షీరసాగర మథనంలో స్వామి మూడు అవతారాలు ధరించాడు. ఎవరి కోసం? అమ్మ కోసం కదా. పక్కన అమ్మ ఉందనుకోండి ఇవన్నీ చేస్తాడే? క్షీరసాగర మథన వృత్తాంతం ఎంత బాగా వర్ణిస్తాడు భాగవతం అంటే, స్వామి దేవతల ముందు రాక్షసుల ముందు పామును పట్టుకొని చిరుకుతున్నాడు. పాపం అమ్మ రావాలి కదా. పర్వతాన్ని చిరుకుతుంటే స్వామికి ఏమంటాం? ముంగురులు కదా. స్వామికి ఏం పేరండి తెలుసా? కేశవ. అంటే తెలుసా? అందమైన కేశ సంపద ఉన్నవాడు. స్వామి కేశాలు చాలా అందంగా ఉంటాయట. దాన్ని ఏమంటాం? ఉంగరాల జుట్టువాడు. అంటే కర్లియా అర్లియా ఏదో ఏది అంటారు కదా. శ్రీ మహావిష్ణువు హెయిర్ కటింగ్ చూసి అమ్మవారు ప్రేమించింది కదా స్వామిని. అవి లేకుంటే మాకెందుకు అంటుంది తల్లి. ఆ అందమైనటువంటి కేశపాశము ఇలా 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 ఊగుతూ ఉంటే అవన్నీ చిక్కుపడుతూ కళ్ళకి అడ్డంగా పడుతున్నాయట. స్వామి యొక్క అందం మరెక్కడుంది? కళ్ళు కదా. ఆయన ఎవరు? పుండరీకాక్షుడు. పరమాత్మను గుర్తించ ఎవరయ్యా పరమాత్మ? ఎవరు పుండరీకాక్షుడో వాడు పరమాత్మ. క శ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ క పుండరీక నయన పురుషోత్తమ క చెప్తారు. ఎవరు? అమ్మవారికి అమ్మవారు. ఎవరు? పరమసాత్వికులు. అలాగే ఎవరు? పుండరీకాక్షుడు. అంటే గుర్తులు ఆయనకు. అంత పెద్ద అందమైన కళ్ళ మీద ముంగుర్లు పడి కళ్ళు కనపడుకుంటుంటే అమ్మ తరంగాల నుంచి కొంచెం అలా పక్కకి ఇలా తొంగి, చేస్తున్నావా? చెయ్యి చెయ్యి. నేను పక్కన ఉంటే నన్ను పట్టించుకోవా? కొంచెం మా తల్లిగారింటికి పోతే పరిగెత్తుకొని వచ్చావు కదూ, చెయ్యి, కాసేపు చెయ్యి, మెల్లగొస్తాను అని స్వామిని ఊరగంట చూస్తూ కూర్చుందట. అలా కూర్చుంటే మరి స్వామి కేశాలన్నీ ముందర పడుతున్నాయి, చిక్కుపడుతున్నాయి. చూసింది తల్లి, అమ్మ బాబోయ్, నీ ఇలాగే ఇంకాసేపు ఊరుకుంటే అవి మొత్తం చిక్కుపడతాయి. మరి భర్త జుట్టు చిక్కులు ఎవరు తీయాలి? డ్యూటీ ఎవరిది? మళ్ళీ నాకే కదా కర్మ. నాలుగు రోజులు సెలవు పెట్టి ఇంటి అవతల ఉంటే మళ్ళీ ఇంట్లోకి రాగానే ఆమె గతి ఏంటి? నాలుగు రోజుల పని చేయాలి కదా. మళ్ళీ నాకే ఈ కర్మరా బాబు, నాయన ఉండు ఉండు వస్తుంది, తొందరపడకు, కాసేపు ఆగు అంటూ వచ్చింది అంటాడు. సముద్రాన్ని చిలికింది అమ్మ కోసమే కదా, కూర్మావతారం అమ్మ కోసమే, ధనువంతరి అమ్మ కోసమే, మోహిని అమ్మ కోసమే. అమ్మ కోసం స్వామి చేయని పని ఏమిటి? ఇంతేకాదు, మరి కాస్త లోపలికి వెళితే అమ్మ వైభవాన్ని అద్భుతంగా ఇంకో రహస్యగాథ మనకు ఉంది, చాలామందికి తెలుసు అనుకుంటాను. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు నలుగురు బ్రహ్మమానస పుత్రులు, మొట్టమొదటి బ్రహ్మకు పుట్టినవారు, అంటే మనస్సుకు పుట్టినవారు. మొదటి సృష్టి అదే. ఆ నలుగురు పుట్టి, అయ్యా నమస్కారం, మేమేం చేయాలో చెప్పండి అంటే, ఏం చేస్తారా, నాలాగే మీరు కూడా సృష్టి చేయండి, ప్రపంచాన్ని పెంచండి అన్నాడు. నీకో నమస్కారం, నీ సృష్టికో నమస్కారం, మేము ఆ పని చెయ్యము, మాకు పరమాత్మ కావాలి, మేము ధ్యానంలో ఉంటాం, యోగంలో ఉంటాం, మాకు వరమివ్వు, మేము ఎప్పుడూ 5 ఏళ్ల వయస్సులో ఉన్నవారిలాగానే ఉండాలి, ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని కల్పాలు గడిచినా మా వయస్సు 5 అలా వరమివ్వు, నేను అడిగింది మీరు చేయరా, మీరు అడిగింది నేను ఇవ్వాలా, అంతే కదా చూడటంలే. ఇప్పటి కాలం పిల్లలు మనం అడిగింది ఇస్తారా, వారు అడిగింది మనం ఇచ్చి తీరాలి, ప్రశ్న లేదు, మనం చెప్పినట్టు వారు వినరు, వారి మనం వినాలి. ఈ సంప్రదాయం అప్పడించుతాం, కొత్తది కాదు, మొదలించింది. అలాంటి వారికి వరం ఇచ్చాడు స్వామి, ఎప్పుడు 5 ఏళ్ల వారే. ఎందుకు 5 ఏళ్ళు, ఎందుకలా కోరుకున్నారు? అన్ని చెడ్డ పనులు, అన్ని దూరపు ఆలోచనలు, దురాలోచనలు వచ్చేది ఎప్పుడు? శరీరం పెరిగితే కదా, అవునా? 5 ఏళ్ల వాళ్ళు ఎలా ఉంటారు, 10 ఏళ్ల వాళ్ళు ఎలా ఉంటారు, 16 ఏళ్ళు ఎలా ఉంటారు, 20 ఏళ్ళు ఎలా ఉంటారు? ఆలోచనలు, వికారాలు, కోపాలు, కోరికలు, ద్వేషాలు, మోహాలు, రాగాలు ఎప్పుడు పుడతాయి? వ్యాసుడు చెప్తాడు, ప్రాప్తేతు షోడసే వర్షే రాసభ్యపి అప్సరాయతే. 16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుందట. విపరీతత దూర్తే ఆ 16 తలకిందలైతే అన్నాడు. ఎంత? 61. అవే వస్తే రంభ కూడా గాడిదలా కనపడుతుంది. అసవాక్యం. ఆయన చెప్పందేం లేదు. కాబట్టి మన శరీరంలోని మార్పే, మన వయస్సులోని మార్పే, మన అవయవాలలోని మార్పే మనలో దుష్టపాలోచనలు, దుష్టమైనటువంటి కోరికలు, స్వార్థాలు, ఇవన్నీ ఏవేవో కలుగుతాయి. కాలమే కారణము. ఒక మొలక, అది మొదలు ఓ చిన్న అంకురం, తర్వాత మొలక, తర్వాత చిన్న మరికొంత, మరికొద్ది చెట్టు, మహావృక్షం, దానికి ఓ పువ్వు, ఓ పిందె, ఓ కాయ, ఓ పండు, ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? కాలమే కదా, కాలమే మార్పును తెస్తుంది కదా. కాల ప్రభావం మా మీద వద్దు, మేము ఇట్నే ఉండాలి, ఎంతకాలమైనా మా వయస్సు 5. అందుకే అంటాడు భాగవతంలో, పూర్వేషామపి పూర్వజాహ, మొదలు పుట్టిన వారందరికంటే మొదలు పుట్టినవారు సనకాదులు, కానీ వారి వయస్సు మాత్రం 5 వరం. ఇలాంటి మహానుభావులు ఒకసారి చూతామని వైకుంఠానికి వెళ్ళారు కదా, మీకు తెలుసు అనుకుంటాను, రహస్యం చెప్తున్నాం అందులో. వారు వైకుంఠానికి వెళితే, పరమాత్మ భవనానికి వెళుతూ ఉంటే ద్వారపాలకులు ఆపేశారు. లక్ష్మీనారాయణులు ఏకాంతంలో ఉన్నారు, ఎవరు వెళ్ళకూడదు, రావద్దు స్వామి చెప్పారు. ఇలా చూశారు, లక్ష్మీనారాయణులకి ఏకాంతం అంటే మేమేనయ్యా, పరమాత్మ ఏకాంతం అంటే భక్తులతోటే. భక్తులు లేని ఏకాంతాన్ని పరమాత్మ కోరడు. అయినా మీరెందుకయ్యా స్వామికి? ద్వారపాలకులా? భగవంతునికి బాడీగార్డా? ఏంటిది? అనంత కోటి బ్రహ్మాండాలను కనుతూపుతో రక్షించేటువంటి స్వామికి బాడీగార్డ్ ఎందుకు? మీరెందుకయ్యా ఆయనకు ద్వారపాలకులు? ఏదో రాజలాంఛనం, ఓ మహారాజు కాబట్టి ఇవన్నీ ఉండాలి, బాడీగార్డ్ ఉండాలి, మరి గేట్ కీపర్ ఉండాలి, ఇంకెవరో ఉండాలి, ఇంకెవరో ఉండాలి, ఉండండి మాకు ఇబ్బందడం లేదు. ఇంకా మమ్మల్ని వద్దంటారా? ఎవరు మేము? పరమాత్మకు ఏకాంత భక్తులం. మేము స్వామిని ఏం చేస్తామయ్యా? పరమాత్మ ఏమైనా చేయగలరా? పరమాత్మ వారు ఎక్కడి నుంచైనా ఉందా? మరి మమ్మల్ని అడుగుంటారేమిటి? ఆయనను సేవించాలి, ఆయనను చూడాలి, ఆయనను పొగడాలి, ఆయన స్తోత్రం చేయాలి, ఆయన మనరాశనం చేయాలి అని పరితపించే మమ్ములను అందకుండా చేస్తున్నారే. వైకుంఠంలో ఉండి కూడా, పరమాత్మకు ద్వారపాలకులుగా ఉండి కూడా మీలో రజస్తమో గుణాలు పోలేదు, మమ్ములను కోప్పడతారా, మమ్ముల్ని ఆపేస్తారా? ఈ గుణాలు రాక్షసులవి, మీరు రాక్షసులుగా పుట్టండి. శాపం పెట్టారు, పరమాత్మ పరిగెత్తుకొని వచ్చాడు. కోపం ఉన్నారు మమ్మల్ని, తాను వస్తే కోపం తగ్గుతుంది. అమాంతం వచ్చి సాష్టాంగ పడ్డాడు. స్వామి, నేను విన్నాను, న్యాయ్యోహి దండ కుతకలిపిషేవహ, తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమే అన్నాడు. పరమాత్మ మాటలు మనకు అర్థం కావు. ఏమన్నాడు? తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమే, ఎవరినో చెప్పలేదు. ఏమర్థమండి? తప్పు ఎవరు చేశారు? ఒక ద్వారపాలకులేనా? ద్వారపాలకులు తప్పేం చేశారు? పరమాత్మ దగ్గర వైకుంఠంలో కోపం రావచ్చునా? అది వీళ్ళకి వచ్చింది ఏమిటి? కనకాదులకు ఏమొచ్చిందండి? కోపం రాలేదా? చెప్పించారా లేదా? వీరి తప్పు కదా స్వామి. అందుకే తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమే అన్నాడు. అర్థమైంది వాళ్ళకు కూడా. అయ్యా స్వామి, మీ మాట ఎవరికి అర్థమవుతుంది? మీ అభిప్రాయం ఎవరికి తెలుస్తుంది? మీరు అనుకున్న శిక్ష విధించండి, అనుకున్నట్టు చేయండి. చేతులు జోడించారు. అబ్బే ఏం లేదు, మంచి పని చేశారు. మీకు అడ్డు చెప్తారా వాళ్ళు? తప్పు కదా, వెళ్ళాలి, వెళ్తారులే. కానీ ఓ చిన్న అనుగ్రహం చూపండి, నన్ను విడిచి వారు ఉండలేరు ఎక్కువ కాలం, త్వరగా వచ్చేలా చేయండి. ఒక 3 జన్మలు నా మీది ద్వేషంతో నన్నే తరుచుకుంటూ త్వరగా నా దగ్గరికి వచ్చేలా అనుగ్రహించండి. స్వామి, మీ అభిష్టం అలాగే కానివ్వండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ద్వారపాలకులు భూలోకానికి దిగారు, దిగుతున్నారు. పాపం సనకాదులు తలకాయ ఉంచుకొని దుఃఖిస్తున్నారు. ఎందుకు? మేము తప్పు చేశాం కదా, స్వామి భక్తులను మేము కోప్పడ్డాం కదా, వారికి మేము శాపం పెట్టాం కదా, మా వల్లనే ద్వారపాలకులు పరమాత్మకు దూరమయ్యారు, ఇది పాపం కదూ, ఇది తప్పు కదూ. అయినా పరమాత్మ మమ్మలను మందలించటం లేదు. స్వామికి భక్తులంటే ప్రేమ కదా, కానీ మేమే స్వామిని ప్రార్థించి శిక్ష మాకు కూడా పడేలా చేసుకుంటాం అని అనుకుంటుంటే, పరమాత్మ అందరి హృదయాల్లో ఉండేవాడు కాబట్టి నాయనలారా దిగులు పడకండి, మీకు ఎలాంటి చింతతో పని లేదు, ఇది మీ పని కాదు, మీరు చేస్తే అది జరగలేదు, ఈ పని అమ్మ చేసింది, మీకంటే ముందు ఈ పని అమ్మే చేసింది, అమ్మ చేసిన దాన్ని మీరు కన్ఫామ్ అంతవరకే. ఆమె ఏం చేసింది? భార్యాభర్తలు లక్ష్మీనారాయణులు వైకుంఠంలో అంతఃపురంలో ఇద్దరే ఉంటారు కదా, అక్కడెవరు ఉంటారు? ఉంటే ఆ శిష్యుడు ఉంటాడు, ఆయన ఉన్నా లేకున్నా ఒకటి. ఇలా ఒకరి మొహం చూసుకుంటే ఎన్నాళ్ళు ఉంటారండి ఏం పని లేకుండా? బోరు కొట్టదు, మరేం చేయాలి? వ్యాసుడు చెప్తాడు, ఆరుమగలు నిజంగా ప్రేమ బాగా ఉన్నవాళ్ళైతే అప్పుడప్పుడు కాస్త కొట్లాడుకోవాలి, కలహించుకోవాలి. దాన్ని ఏమంటారు? ప్రణయ కలహం అంటారు. కోపం కాదు, సరదాగా కలహం. సరదాగా కొట్లాడుకొని ఓ 2 గంటలు 3 గంటలు ఒకరోజు 2 రోజులు మాటలు బంద్ చేసి ముఖం చూడటం మానేసి మళ్ళీ మాట్లాడారు అనుకోండి, అప్పుడే పెళ్ళై వచ్చినంత ఆనందంగా ఉంటుందట. దాసుడు చెప్తాడు, భార్యాభర్తలు కలహించుకున్న తర్వాత మాటలు బంద్ చేసుకున్న తర్వాత మరి గతి ఏమిటి? ఎవరు వంట చేయాలి? భార్యే కదా, కదా ఇంకో లేరు, ఇద్దరే ఉన్నారు. కోప్పడ్డా కొట్లాడినా పంచాయి పెడుకున్నా ఆమె వంట చేయాలి. వంట చేసి మరి వడ్డించాలి. అంతవరకు బాగానే ఉంది. వడ్డించినాక పిలవాలి కదా, పిలవాలంటే మాట్లాడాలి కదా, నేను మాట్లాడను. మరి ఎలా? వడ్డించి మంచినీళ్ళ చెంబు ఉంటుంది, దాన్ని తమిళ్లో ఎత్తేస్తుందట. కలశధ్వనితో అర్థమవుతుంది భర్త గోహ వడ్డించేసింది. ఎప్పుడు అక్కడే ఉంటుంది, పేరుకే కోపం, వేరే కోపం కాదు. అమాంతం వెళ్ళి కూర్చొని శుభ్రంగా భోజనం చేస్తాడు. మరి భోజనం అయిపోయింది, ఆమెకు తెలవాలి. లేచి వస్తూ తలుపు దఫాలన వేసిపోతాడు. కవాట శబ్దమే కరోతి సంజ్ఞాం భార్యాం ప్రతి యచ్చ ప్రణయ కుపిత, వ్యాసుడు చెప్తాడు. తలుపు చప్పుడుతో భార్యకు, చెంబు తప్పుతో భర్తకు తాను చేసినటువంటి పనిని చెప్తారు పేరు కోపాలేని. ఇదే ప్రణయ కలహం. కాసేపు లక్ష్మీనారాయణులు సరదాగా కొట్లాడుకున్నారు. ఎందుకు? ముందు చాలా పని ఉంది చేయవలసింది, ఇద్దరికీ తెలుసు, ఇద్దరు ఒకటే కదా. బాగా కొట్లాడుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు. లక్ష్మీదేవి కోపం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళు నాకేమిటి అన్నాడు. నిజంగా వెళ్ళిపోతున్నాను, వెళ్ళు, నేను వద్దంటానా, బతకదా అనుకుంటున్నావా, నేను బతకడాను పో అంటున్నాను. అనుకుంటూ అనుకుంటూ ఒక్కొక్క అడిగేసుకుంటూ ముందరిగిపోయింది. సరిగ్గా ద్వారం దగ్గరికి వెళ్ళింది, ద్వారపాలకులు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ద్వారం దాటుతున్నాను, మరి నువ్వు పిలిచినా రాను, ఆలోచించుకో. స్వామి పిలిచినా రావటం ఏంటి, నువ్వు వచ్చినా నేను రాని అని పో అన్నాడు. మళ్ళీ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకున్నా నేను రాని అని పో అన్నాడు. నీ ఇష్టం, వెళ్ళిపోయింది. ఆ మాట వాళ్ళు విన్నారు ద్వారపాలకులు. ఏమాట? నువ్వు వచ్చినా రానియ్యను అని. వాళ్ళకి అంతే అర్థమైంది. ఆమె ఎంతసేపు ఉంటుంది, ఉంటుందా బయట? కాదు, అలా తిరిగి మళ్ళీ వచ్చేసింది. రాగానే ద్వారపాలకులు అడ్డం పెట్టారు. ఆయన స్వామి రాని అన్నాడు కదా, అమ్మా స్వామి వద్దన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు. ఓ దుర్మార్గులారా, భార్యాభర్తలకు అంటలారా, మేము కొట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం. తెలివిగలవాడు భార్యాభర్తల మధ్యకు పొరపాటున కూడా వెళ్ళాడు. పొరపాటున వెళితే నీ నా ఇష్టమయ్యా, నా భర్త నా ఇష్టం, నన్ను తిరుతాడు కొడతాడు, నీవేవడం అంటుంది. మొదలేమో మావారు పరమ దుర్మార్గుడు, చెడ్డవాడు, నన్ను బాధ పెడుతున్నాడు అని పిలుచుకొస్తుంది. వచ్చినవాడు వాడిని తిట్టాడు అనుకో, ఏం మాట్లాడుతున్నా ఆయన, మా ఆయన జాగ్రత్త, తిరుతాడు కొడతాడు, నా భర్త నన్ను కొడతాడు, నువ్వెవరు రావడానికి? బుద్ధున్నవాడెవడు వాళ్ళ మధ్యకు వెళ్ళాడు. ఇప్పటికీ ఆ సంగతి తెలియదు, ఆపేశారు. ఓరి దుర్మార్గులారా, మీకు ఇంతే అర్థమైందా? ఇంతకాలం మా దగ్గర ఉండి మాకు సేవ చేస్తూ వైకుంఠంలో ఉండి కూడా మీలో తామసభావం పోలేదు, రాజసభావం పోలేదు, దానికోసం మీరు రాక్షసులుగా పుట్టండి, కొన్నాళ్ళు మాకు దూరంగా ఉండండి, మమ్ములను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి, ఇది మీకు శాపం చెప్పి పడిపోయింది. అదైన కాసేపటికి వీళ్ళు వచ్చారు. ఆ శాపాన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అమ్మ ఏముంది, మమ్ములు ఇద్దరిని దూరం చేస్తూ అంటే ఏమర్థం? ఎందుకు శాపం పెట్టింది ఆమె? అర్థమైందే, ఆమె వారికి శాపం పెడితే వారు భూలోకంలో పుడితే పరమాత్మ వరాహావతారం, నారసింహావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, అవి అవతారం ఎత్తాలి. హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు, రావణ కుంభకర్ణులు, శిశుపార దంతభక్తులు, దుష్ట క్షత్రియులు, ఇంతమందిని ఇన్ని వీళ్లతో బాధలను తప్పించి లోకాన్ని రక్షించడానికి పరమాత్మ 5 అవతారాలు ఎత్తాలి. అది ఎత్తమని చెప్పింది ఎవరు? అమ్మే లక్ష్మీదేవే ద్వారపాలకు శాపం పెట్టి వారిని కింది లోకానికి పంపించి వారి కోసం వీరిని పంపించి నిజంగా స్వామి వారిని చంపడానికి వచ్చాడా? పరమాత్మ వాళ్ళను చంపాలంటే రావాలా భూలోకానికి? హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాలంటే స్వామి నరసింహ రూపంలో రావాలా? అవసరమా? అక్కడ ఉండి చంపలేడా? వైకుంఠంలో ఉండి భస్మీభవాంటి భక్తం కాడా? తను రావాలా? అంటే అది ఎలా అంటారు? అదేమిటండి? అటు వరాలు కోరుకున్న బ్రహ్మ దగ్గర ఇన్ని వరాలు ఉన్నాయి, ఎలా చంపుతాడు స్వామి? ఏం వరాలు కోరాడు వాడు? ఏం కోరాడండి? బ్రహ్మను భూతేభ్య త్వద్వి సృష్టిభ్య మృత్యుర్మాభూత్, నీవు సృష్టించిన వాటితో నేను చావవద్దు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ కోరింది ఇదే, భూతేభ్య త్వద్వి సృష్టిభ్య, నీవు సృష్టించిన వాటితో నేను మరణించకూడదు. మరి శ్రీమన్నారాయణుడు వీరే సృష్టించాడా? లేదు కదా, ఇది చంపొచ్చలేదా? బ్రహ్మ సృష్టించిన వాటితో చావడేమో కానీ బ్రహ్మను సృష్టించిన వాటితో చావడా? మరి ఎందుకు వచ్చాడండి? రావణాసురుణ్ణి కానీ హిరణ్యకశిపుణ్ణి కానీ శిశుపాలుణ్ణి కానీ వీళ్ళని చంపడానికి రావాలా ఆయనే? మరి ఎందుకు వచ్చాడు? పరిత్రాణాయ సాధూనాం, పరమాత్మ రాకకు ప్రధాన ప్రయోజనం సజ్జనుల రక్షణ. రక్షణ అంటే చెడ్డవారిని చంపడం కాదు. నిజమైన భగవద్భక్తులకు కష్టాలు తాడుతుల వల్ల కాదు, పరమాత్మ తమకు దూరంగా ఉండటమే ఆపద. నిజమైన భక్తులు భగవంతుణ్ణి చూడకుండా ఒక్క క్షణం ఉండలేరు. క్షణేపి తేయద్విరహ అతి దుస్సహ అంటారు గోపికలు. అంటారు కృష్ణపరమాత్మను చూస్తూ బ్రహ్మకేమైనా బుద్ధి ఉందా ఇంత? వాడేం చేశాడు? పరమాత్మను చూస్తున్న కందులకు రెప్పలు పెడతాడా దుర్మార్గుడు? వాడికి ఏమైనా బుద్ధి ఉంది అన్నారు. అర్థమైందే? రెప్పపాటు అడ్డం ఉన్నా సహించలేరు. పరమాత్మను చూడకుండా ఒక్క రెప్పపాట కాలం బతకలేని వారు సజ్జనులు. వారు ఎలా కాపాడాలి? తాను వచ్చి కాపాడాలి. తాను వారికి కాపాడాలి, తాను వారు చూడాలి, సేవించాలి, స్తోత్రం చేయాలి, ధ్యానం చేయాలి, వారితో కలిసి ఉండాలి. భక్తుల కోసం వచ్చాడు కానీ స్వామి రాక్షసుల కోసం కాదు. పరమాత్మను భక్తులను రక్షించమని పంపటానికి అమ్మ చిన్న నాటకం ఆడి కాస్త అలిగి ప్రణయకలహం ప్రవర్తించి వారిని వింపజేసి స్వామిని భూలోకానికి పంపించి మనందరినీ రక్షిస్తూ ఉంది. బహుశా సమయం అయిపోయినట్టుంది. తరువాతి భాగాన్ని మళ్ళీ రేపు మరికొన్ని గాథలతో అమ్మవారి వైభవాన్ని అనుసంధానం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.